నమస్కారం. గురుగారి పాదాలకు నమస్కరిస్తూ ముందుగా ధ్యాన శ్లోకాలు అందరూ దయచేసి ఈ ధ్యాన శ్లోకాలు కూడా పఠించాలని మా ప్రార్థన. శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వ్యాసిష్ఠాయ నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ.
పరబ్రహ్మ స్వరూపులైన పూజ్య గురువుగారి చరణారవిందములకు భక్తితో నమస్సులు. గురుభ్యో నమః. గురుకులంలోని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నమస్సులు.
ఇప్పుడు శ్రీలక్ష్మి గారు గీతాంజలి సమర్పిస్తారు.
కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరూపితం వేదవ్యాస వివర్జితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమర శాంతి ప్రవాళాంకితం హృద్వయ భక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినా మోక్షప్రదం
ఈనాటి మురళికి అందరికీ నమస్కారాలు. ఈ సాయంత్రం మురళికి శ్రీలక్ష్మి శరత్ బెంగళూరు నుంచి, తర్వాత విద్య అంటే నేను విజయవాడ నుంచి మోడరేట్ చేస్తున్నందుకు, మీరు వచ్చి మా మురళిని అందరి మురళి వింటున్నందుకు మా అందరి నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు 3 అధ్యాయాలు చేయడం జరుగుతుంది. మొదటిది 9 అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగం, 10 అధ్యాయమైన విభూతి యోగం, 11 అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం. ఈ 3 అధ్యాయాలలో మొదటి అధ్యాయం క్రితం మురళిలో జరగడం జరిగింది. అది క్విక్గా ఒక రీక్యాప్ ఇవ్వడం ఇప్పుడు అవుతుంది. ఒకటి రాజవిద్య రాజగుహ్య యోగం అనగా 9 అధ్యాయం. ఈ అధ్యాయం నందు చేయబడిన ఉపదేశము సమస్త విద్యలకు రాజనియో అనగా శ్రేష్టమైందనియో అతి గోప్యమైందనియో భగవానుడు పలికెను. కనుక ఈ అధ్యాయ నామం రాజవిద్య రాజగుహ్య యోగం అని పిలువబడుతోంది. ఈ ఇప్పటి వరకు జరిగిన 21 శ్లోకం వరకు క్విక్ సారాంశం ఏంటి అంటే, 1-2 శ్లోకాలలో విజ్ఞాన సహిత జ్ఞానంను మరలా ఉపదేశించదనని భగవానుడు ప్రతిజ్ఞ చేసి దాని మహత్యని తెలిపెను. ఈ ఉపదేశమునందు శ్రద్ధ లేని వారికి జనన మరణ రూప సంసార బంధ ప్రాప్తి తప్పదని 3 శ్లోకంలో చెప్పారు. 4-6 శ్లోకం వరకు నిరాకార రూపుడైన భగవంతుని వ్యాపకత్వంను నిర్లిపితను వర్ణిస్తూ భగవంతుని దివ్య యోగ శక్తిని సూచించెను. ఆ స్వరూపమునందు సమస్త ప్రాణులు ఆకాశమునందు వాయువు వలె స్థితమై ఉన్నట్లు తెలిపెను. తదనంతరము మహాప్రళయ సమయమున ప్రాణులన్నీయు భగవంతుని ప్రకృతి యందు లయమగుట కల్పాది యందు మరలా ప్రకృతి ద్వారా వాటి సృష్టి భగవంతుని అధ్యక్షతన జరుగుచుండుట, ఈ కర్మలను చేయుచున్న భగవాను వాటి ఎడ నిర్లిప్తుడుగా ఉండుట, ఈ మొదలగు విష్ణు విషయాలన్నీ 7-10 శ్లోకం వరకు వర్ణించారు. భగవంతుని ప్రభావం నెరుగని కారణన ఆయన ఉపేక్షించిన వాణి 11-12 శ్లోకాల్లో విమర్శిస్తూ, భగవత్ ప్రభావం ఎరిగిన అనన్య భక్తుల సేవారీతుల్ని 13-14 శ్లోకాల్లో ప్రశంసించారు భగవానుడు. ఏకత్వ భావంతో జ్ఞానయజ్ఞము ద్వారా బ్రహ్మోపాసన చేయు జ్ఞానయోగులను అట్లే విశ్వరూప పరమేశ్వరుని ఉపాసించు వారిని గురించి 15 శ్లోకాల్లో ప్రస్తావించడం, అనంతరం 16-19 శ్లోకం వరకు భగవానుడు గుణ ప్రభావ విభూత సహితమైన తన స్వరూపంని వర్ణిస్తూ వ్యక్తావ్యక్త స్థితి యందు జగత్తు తన రూపమని తెలిపిన, అనగా వారి అడ్రస్ మనకి చెప్పారు. స్వర్గభోగములకే యజ్ఞాది కర్మలను ఆచరించు వారికి పునర్జన్మ తప్పదని 20-21 శ్లోకంలో వివరించను. ఈ ఆశ్చర్యం రేపు మనకి పౌర్ణమి జరుగుతూ ఈ రోజున అతి ముఖ్యమైన శ్లోకం 9వ అధ్యాయంలో వాసు గారి ద్వారా మొదలెట్టడం అనేది చాలా విశేషంగా అనిపిస్తోంది. అది నిష్కామ భావంతో నిత్యము నిరంతరము తనను చింతన చేయి భక్తుల యోగక్షేమలను తానే వహించదని 22వ శ్లోకంలో గురు పరమాత్ముడు ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా గురువు గారిని మనం అందరం వారిని నమ్ముకుని జీవిస్తున్న మనందరికీ వారు ఇలాగే మనకి నిత్యం అభయం ఇస్తూ, అనన్యశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇప్పుడు మొదటి వక్తగా వాసు గారిని ఆహ్వానితం. వాసు గారు.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇతఃపూర్వం మురళి కార్యక్రమస్య వక్తృబృంద నియమానుసారేణ ఇదం వాక్యం సంస్కృత భాషాయాం అహం వదామి. ఇది ఒక చిన్ని ప్రయత్నము. అనన్యశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది రాజవిద్య రాజగుహ్య యోగమైన 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. భగవద్గీతలో అన్ని శ్లోకములు ముఖ్యమైనవే, అయితే ఈ శ్లోకము అతి ప్రధానమైనదిగా వ్యాఖ్యాతలు చెప్పారని గురువుగారు చెప్పారు. గీత భగవానుడి స్వరూపం. ఈ శ్లోకంలో మొదటి అక్షరం అకారం, చిట్ట చివరి అక్షరం హం, ఈ రెండు కలిపితే అహం. అంటే గీతలో శ్రీకృష్ణుడు నేను అని చెప్పిన శ్లోకం ఇది. అంటే గీతలో ఈ శ్లోకం కృష్ణస్వరూపమే. కృష్ణుడు అంటే ఇంతే అట, ఈ శ్లోకమే కృష్ణుడు. ఇది చెప్పి ఎవరు జపం చేస్తే వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడూ ఉంటాడట. అనన్య చింతన పర్యుపాసన నిత్యాభియుక్తులైన వారి యోగక్షేమములు నేను చూస్తాను అని స్వామి హామీ ఇస్తున్నారు. ఇక్కడ స్వామి మనము చేయవలసిన మొదటి 3 అని, అప్పుడు స్వామి 4వదైన యోగక్షేమాలు చూసుకుంటాను అని ఒక ఒప్పందంలా చెప్పారు. జ్ఞానులు కానివారు నా యోగక్షేమం కోసం భగవంతుడిని చింతన చేస్తున్నాము అనుకుంటారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పేది మీరు అనన్య చింతతో ఉపాసన చేస్తే మీ యోగక్షేమం నేను చూసుకుంటాను అని. ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం గమనించాలని గురువుగారు చెప్పారు. అనన్యశ్చింతన అంటే ఏంటి? ఫలితం మీద చింత లేకుండా భగవంతుడినే చింతించుచు ఇతరులను చింతించకపోవటమే అనన్యశ్చింతన. చిట్ట చివరకు నీలో ఉండే చైతన్యం వేరు ఆయన వేరు అనుకోకు, నేను అనే నీ స్ఫురణమే ఆయన, అది అన్యము కాదు అనే చింతన చేయు. సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యమునకు మించి మరొకటి లేదు అనే చింతనే అనన్యశ్చింతన. ఈ విధంగా అనన్యశ్చింతన ఉన్నవాడే పర్యుపాసన చేయగలడు. పర్యుపాసన పరితః ఉపాసన. పరితః అంటే అన్ని వైపులా అన్ని విధములా, రెండు అర్థములు. ఉపాసనకు అసలైన అర్థం నిత్య సాన్నిధ్య భావన. భగవద్గీతలో 7-12 అధ్యాయములను మనము భక్తి షట్కంగా విభజించుకున్నాం. పరమాత్మ విభజన చేయలేదు. ఈ భక్తి షట్కంలో ఉపాసనా మార్గం చెప్పబడింది. హైందవ మతానికి అసలైన పేరు ఉపాసనామతం. పర్యుపాసన అంటే క్రింద మీద పైన పక్కల అంతా వాసుదేవమయం, అన్ని వేళలా ఉపాసన. సర్వం విష్ణుమయం అని నిరంతర 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 చింతన. ఎలా అయినా ఆయన చూసేది ఆయన వినేది ఆయన, ఇది పర్యుపాసన అంటే. నిత్యాభియుక్త అంటే నిత్య అభియుక్త, అభి అంటే సర్వవిధములా కలయిక. కొంత ఆయన్ని పట్టుకుంటే అభియుక్తత కాదు, అంతా ఆయన్ని పట్టుకుంటేనే అభియుక్తత. సాన్నిధ్యం తరువాత సాంగత్యం, నిత్యాభియుక్తానంలో సాంగత్యం గురించి స్వామి చెప్తున్నాడు ఇక్కడ. యోగము, ఇక్కడ యోగము అంటే పరమాత్మే సర్వస్వము అని తెలియటం. ఈ సర్వస్వంలో ఒక భక్తో విచారణో ఏదో పుట్టుకోవటం యోగం. ఈ యోగము ఇదివరకు లేదు, ఉంటే ఇలా పుట్టేవాళ్ళం కాదు కదా. ఈ యోగము ఎప్పుడు పడిపోతుందో తెలియదు. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిస్స బలాదాకృష్ణ మోహాయ మహామాయా ప్రయచ్చది. ఈ మాయలో యోగం పడిపోకుండా ఉండటానికి చాలా అలర్ట్ గా ఉండాలి అని గురువు గారు గుర్తు చేశారు. యోగము అనేక జన్మల వలన మనకు కలిగిన ఈశ్వర జ్ఞానం. మరి క్షేమం అంటే ఈ యోగం పదిలంగా ఉండటం క్షేమం. భగవంతుణ్ణి పట్టుకుంటే యోగము పడిపోకుండా కాపాడతాడు. జ్ఞాని జీవితాన్ని ప్రారంభానికి అప్పజెప్తాడు, బుద్ధిని పర్యుపాసనకు అప్పజెప్తాడు. జ్ఞాని అనన్యాశ్చింతయంతో మాం, పరమాత్మని ఒక వస్తు పరిమితితో చూడడు, అంటే వస్తు పరిచ్ఛేద రహితంగా ఉపాసిస్తాడు. పర్యుపాసతే అంతటా అన్ని వైపులా ఉపాసన చేస్తాడు, అంటే దేశ పరిచ్ఛేదం లేదు. నిత్యాభియుక్తానాం, ఎల్లవేళలా కలిసిపోయి ఉన్నాడు కనుక కాల పరిచ్ఛేదం లేదు. ఇలాంటి వారి యోగక్షేమములు నేను చూస్తాను అని స్వామి హామీ ఇచ్చారు, ఇందులో సందేహం లేదు. ఈ శ్లోకము భక్తుడి స్థాయి వారికి, జ్ఞాని స్థాయి వారికి, అందరికీ అభయవచనం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎలా పట్టించుకుంటాడంటే, ప్రారబ్ధ కర్మను సహితం భగవానుడు పరిహరింపజేయగలడు, భరించలేని ప్రారబ్ధం ఉంచడు, తప్పనిసరి అయిన ప్రారబ్ధం అనుభవించక తప్పదు. అటువంటప్పుడు దానిని ఈశ్వర లీలగా సపక్షీభూతుడుగా చూడగలిగే స్థితిని ఇస్తాడు, తట్టుకునే శక్తిని ఇస్తాడు. ఈ శ్లోక ప్రభావం గురించి చెప్తూ గురువుగారు చాలామంది భక్తుల కథలను చెప్పారు. పక్కుబాయి, రాధాదేవి, కుంతీదేవి, కుచేలుడు మొదలైన వారందరి గురించి. ఇంకా బాగా గుర్తుండిపోవటం కోసం ట్రైన్లో ఎక్కి తల మీద మూట పెట్టుకునే వారి కథను కూడా చెప్పారు. రామకృష్ణ పరమహంస ఉటంకించింది, కోడలు పూర్ణ గర్భవతి అయితే అత్తగారు కోడల్ని కూర్చోబెట్టి సేవలు చేస్తుంది, భక్తుడు పరిపూర్ణ భక్తుడైతే భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పారు. ఈ శ్లోకానికి తర్వాత శ్లోకానికి సంబంధం గురించి గురువుగారు చెప్తూ, భగవద్గీతకి భాగవతం భాష్యం, భాగవతానికి భగవద్గీత భాష్యం అని చెప్పారు. ఈ సందర్భంలో గోవర్ధన లీల గురించి చాలా వివరించి కృష్ణుని తప్ప మరెవరినీ కోరని అందరి యోగక్షేమాలు ఎలా చూసుకున్నాడు భగవంతుడు అని వివరించారు. ఈ శ్లోకానికి రామదాసు భక్తి సరిగ్గా సరిపోతుందని చెప్పారు. రామదాసు శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడూ వదలలేదు, అదే నిత్యాభియుక్తం అంటే. అందుకు శ్రీరాముడు యోగక్షేమాలు చూసుకున్నాడు. ఇక్కడ రామదేవ శిఖామణిలో కీర్తన గురించి వివరించారు. చింతసేయగనేమి లేదుగా, ముందు చేసితి గతి తప్పబోదుగా, ఇంతకు మిక్కిలి రాబోదుగా, నే ఇతరుల గొలి చేరులేదుగా. చివరికి గురువు గారు చెప్పింది నా ఇంటర్ప్రిటేషన్, మనము ఉన్న స్థాయి పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఉన్న చోటే ఉండిపోదామని తృప్తి పడద్దు. ఉన్న స్థాయిలో తృప్తి పడటం వలన జన్మ జన్మలు గడుపుకొస్తున్నాం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ఓ కృష్ణ, నీవు పరబ్రహ్మ స్వరూపుడవు. మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందును నీ పాదార విందముల యందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపు స్వామి. గీతారత్నమాల యందు మధ్య మణి అయి హృదయ స్థానమును అలంకరించినట్టి ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. విష్ణు సహస్రనామాల్లో కూడా మనం భక్తితో ప్రతిరోజు పారాయణ చేస్తాము. నిరంతరం పరమాత్మ చింతన కలిగి ఇతర భావములు లేనివాడై సర్వావస్థలయందు నిష్టగా ధ్యానించిన భక్తుని యొక్క యోగక్షేమాలు స్వామి చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడట. ఆహా, భక్తులపై స్వామికి ఎట్టి వాత్సల్యము, ఎట్టి కరుణ, ఎట్టి అనుగ్రహము! పరమాత్మ దృష్టితో చేసిన ఏ కార్యమైనా నారాయణమయం. అనన్య చింతన, పర్యుపాసన అన్ని విధాలుగా నిత్యం ఆయన్నే పట్టుకో, సర్వం భగవన్మయం అని ఉపాసనా భావంతో స్వామి సాన్నిధ్యాన్ని పొందగలమని ఎంతో దివ్యంగా విపులంగా వివరించారు వాసుగారు. వాసుదేవునిగా ఈ మురళిలో వాసుగారు ప్రారంభించడం ఎంతో శుభసూచకం.
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి పరమున సంధే సాధనం, యోగము యాగము నారాయణుడే, భక్తియు దాతయు నారాయణుడే.
హవిస్సు స్వీకరించువాడు హరి, సమస్త యజ్ఞములకు భోక్త పరమాత్మయే, యజ్ఞాధ్యక్షుడు. పరమాత్మని తత్వత ఎలా తెలుసుకోవాలో వివరిస్తున్నారు నాగరాజు గారు. నాగరాజు గారు స్వాగతం అండి.
ఓం శ్రీ శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. 23వ శ్లోకము. ఏప్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం. శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించి తెచ్చుకున్న ఫలములన్నీ నా నుంచే పొందుతున్నారు. యజ్ఞోవై విష్ణు అనగా అన్ని యజ్ఞములకు భోక్తను నేనే అని చెబుతున్నాడు స్వామి. ఇక 24వ శ్లోకంలో, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామపి జానంతి తత్వేనాతశ్చ వంతితే. మనము యజ్ఞములలో ఇచ్చేదంతా నారాయణుడే స్వీకరిస్తున్నాడు, అందుకే నారాయణుడికి హరి అని పేరుంది. నన్ను తత్వముతో సమగ్రంగా తెలుసుకున్న వారు జారిపోరు, అంటే పునర్జన్మను పొందరు. నన్ను అన్యముగా చూసి ఆరాధించేవారు నన్ను ఎప్పటికీ తత్వముతో తెలుసుకోలేరు. నేను సర్వ యజ్ఞములకి ప్రభువునని కూడా తెలుసుకోలేరు. మనము భగవంతుని తత్వత తెలుసుకోవాలని వివరించారు గురువుగారు. అలా తెలుసుకోలేని వారు జారిపోతున్నారు, అంటే పునర్జన్మను పొందుతున్నారు. కానీ తత్వముతో నన్ను సమగ్రముగా తెలుసుకున్నటువంటి వారు పునర్జన్మని పొందరు. అలాగే వివరిస్తూ, ఏ ఏ దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల యొక్క లోకములను పొందుతున్నారని వివరిస్తూ 25వ శ్లోకంలో, యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. దేవతలని పూజించేవారు దేవలోకములకు చేరుతున్నారు, మరి పితృదేవతలను పూజించేవారు పితృలోకములకు వెళుతున్నారు. ఇక్కడ పితృదేవతల గురించి వివరిస్తూ గురువుగారు, మనము పితృకార్యములు చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి మన సంతానములకు శుభములిస్తారని వివరించారు. అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ యజ్ఞయాగాదులు మానమని కాదు తత్వచింతనలోకి రమ్మని అర్థము అని వివరించారు. తత్వము తెలుసుకో, ఈ కోరికలలో కొట్టుకుపోకు అని చెబుతున్నాడు స్వామి. భక్తి తత్వచింతన రెండూ కావాలి, నువ్వు ప్రయత్నిస్తే ఆయనే సాఫల్యం ఇస్తాడు. అలాగే భూత ప్రేతములను అర్చించువారు అనగా తామస ప్రకృతి ఉన్నవాళ్ళు నెగిటివ్ ఫోర్సెస్ ని కొలుస్తారు. పరమాత్మని ఆరాధించే భక్తులు ఆయన్నే చేరుతున్నారు. బుద్ధి దేని మీద నిలుపుతామో అదే మనమవుతామో అని వివరించారు. ఇక్కడ పరమాత్మ ఆరాధనకి ఇతర దేవత ఆరాధనకి తేడా వివరిస్తూ, పరమాత్మ ఆరాధనలో స్వామి మనము సమర్పించే వస్తువు చూడడు, మనము సమర్పించే హృదయాన్నే చూస్తాడు. అదే ఇతర దేవత ఆరాధనలో కోరికతో చేసే యజ్ఞము కానీ వ్రతము కానీ ఖచ్చితమైన నియమాలు పాటించకపోతే మనకి ప్రత్యవాయ దోషాలు వస్తాయి. భగవంతుని ఆరాధన సులభము, నువ్వు చేయగలిగినంత ప్రేమగా చేస్తే సంబరపడిపోతాడు, ఎందుకంటే ఆయనకి వాటి అవసరం లేదు గనక. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తిభావముతో సమర్పించబడిన పత్రము పుష్పము ఫలము జలము ఏదైనా కానీ ప్రీతితో అంగీకరిస్తానని చెప్తున్నాడు స్వామి. మనిషి వస్తువు యొక్క అవసరాన్ని బట్టి పుచ్చుకుంటాడు, అదే పరమాత్మ దాని విలువ చూడడు. భగవానుడికి భక్తి ప్రాధాన్యం. ఇక్కడ భక్తిని వివరిస్తూ, భక్తి అనగా ప్రీతిపూర్వక ఆశ్రయం. ప్రీతిపూర్వకముగా ఇచ్చాడు కనుక ఇచ్చిన వస్తువుని చూడరు స్వామి. నిష్కపటమైన ప్రేమతో ఏది ఇచ్చినా తీసుకుంటాడు. ఆయన అనుగ్రహిస్తే కానీ రాదు మనకు ఆ భక్తి. భగవంతుడికి భగవంతుడిని ఎలాగైనా సాధించాలని పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి భక్తి కలవాడు ఏది ఇచ్చినా స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. ఇక్కడ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క భక్తిని ఉదాహరణ వివరించారు గురువుగారు. మొదట పత్రం. పత్రం అనగా ఆహారమని ఇక్కడ విదురుడు ద్రౌపది స్వామికి ఆహారం సమర్పించడాన్ని ఉదాహరణగా వివరించారు. సృష్టిలో మనం ఎందరికో రుణపడి ఉంటాం. ఎంత ఇచ్చినా ఈ రుణము తీర్చుకోలేము. అయితే సర్వవ్యాపకుడైన పరమాత్మకి ఇస్తే రుణ విముక్తి పొందవచ్చును. తినేది ఏదైనా భగవంతునికి నివేదించి తినాలి. ఇక రెండవది పుష్పము. పుష్పం గురించి వివరిస్తూ ఇక్కడ గజేంద్రుని ఉదాహరణగా చూపించారు. స్వామికి సమర్పణగా ఒక్క పద్మమును సమర్పించాడు గజేంద్రుడు. ఇక్కడ వస్తువుని ఇవ్వడం ద్వారా తనని తానే ఇచ్చుకుంటున్నాడు గజేంద్రుడు. భక్తి అనే నీ సంతకం తగిలితేనే స్వామి ఏదైనా స్వీకరిస్తాడని వివరించారు గురుగారు. అలాగే సుధాముడి సమర్పణను వివరిస్తూ కృష్ణ పరమాత్మ మధురలో సుధాముడి ఇంటికి తలుపు తట్టి వెతుక్కుంటూ మరీ వెళ్ళి అనుగ్రహించాడు సుధాముడిని. సుధాముడిని నుండి పువ్వుల మాల స్వీకరించాడు. ఎన్నో పువ్వుల మాలలు కట్టిన సుధాముడిని సర్వశ్రేష్టమైన మాలని స్వామికి సమర్పించాడు. ఇక్కడ గురువుగారు మనకి వివరిస్తూ మనం ఎప్పుడైనా పరమాత్మకి సర్వశ్రేష్టమైనదే భగవంతుడికి ఇవ్వాలని వివరించారు. అలాగే సుధాముడు స్వామిని రెండు వరాలు అడుగుతాడు. మొదటిది భగవద్భక్తులతో స్నేహము, రెండవది భూతదయ. భూతదయ లేని భక్తి చెల్లదని వివరించారు. సర్వభూతాంతర్యామి అయిన నన్ను పూజించేవారి భక్తి గొప్పది. భక్తి ఉన్నవాడికే సంపదలన్నీ ఇస్తాడు స్వామి. అదే యోగక్షేమం వహామ్యహం అంటే. ఇక ఫలముని ఉదాహరణిస్తూ శబరిని వివరించారు. రామునికి ఇవ్వాలని మంచి పళ్ళు ఏరి ఇచ్చింది శబరి. ఎందుకమ్మా అంత కష్టపడి అడవిలో అన్ని పళ్ళు ఏరుకు తెచ్చావంటే, ఈ శరీరం ఉన్నందుకు నీ సేవకే వినియోగించాలి స్వామి అని జవాబిచ్చింది శబరి. శబరిని అనుగ్రహించడానికి స్వామే శబరిని వెతుక్కుంటూ వస్తాడు. తాను ఎంతటి కష్టంలో ఉన్నా శబరిని చూసి నవ్వుతాడు స్వామి. తాను ఇచ్చిన ఫలాలను చూసి ఎంతో తృప్తి చెందుతాడు. పరమాత్మ తనకంటే భక్తుల గురించి ఎక్కువ పట్టించుకుంటాడని. ఇక చివరి ఉదాహరణగా శంకర భగవత్పాదులు భిక్షాటనకి వచ్చినప్పుడు వెతికి వెతికి ఉసిరిని భక్తితో సమర్పించిన భక్తురాలికి ఆయన కనకదారుని కురిపించిన వైనాన్ని వివరించారు. ఇక జలముని ఉదాహరిస్తూ జలము ఇచ్చిన వారిలో రంతిదేవుని ఉదహరించారు. ఇక్కడ త్యాగము ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందుతున్నారు. త్యాగం అనగా ఇక్కడ ఇచ్చుట, సమర్పించుట, విడుచుట. నాది అనే భావముని భగవంతుడికి ఇస్తే అదే ఉపచారము. నాదేదీ లేదయ్యా, అన్నీ నీవే, అదే షోడశోపచారములకి అర్థము. అనుభవించేవన్నీ భగవన్మయమైతే బ్రతుకు భగవన్మయమవుతుంది. అందుకే ఉపచారములు, పూజలు మొదలైనవి పెట్టారు మన పెద్దలు. వాటి పరమార్థం మనం గ్రహిస్తే కేవలం విగ్రహం ముందు కూర్చుని ఇచ్చేది మాత్రమే కాదు, మనం ఎప్పుడు ఏది చేసినా ఏది తిన్నా ఆయనకి నివేదన అనే స్థితికి చేరతాం. సర్వం శ్రీకృష్ణ శరణారవిందార్పణమస్తు. గురు పాదారవిందార్పణమస్తు.
నాగరాజు గారు భక్తి గురించి ఎంత అద్భుతంగా వివరించారు. మన గురుభ్యో నమ సభ్యులందరికీ గురువు గారు మనకి అలాగే అంత ఆధారంతో వారు మనకి ఏటా ఇలా ఇస్తూ ఎంతమంది ఉన్నాము అని చూడకుండా వారు మనం ఎంత బాగా చేస్తున్నాం, భక్తిగా మనం ఎన్ని అధ్యాయాలు చేస్తున్నారు, అలా వారు మన వెంట ఉండి మనని ముందుకు తీసుకువెళ్తున్నారు. అది మనం కనుక గ్రహిస్తే మనం ఈ గురు ఏమంటారు నాగరాజు గారు, ఇందాక వాసు గారు, వీళ్ళందరూ భగవద్గీత స్టూడెంట్స్. సర్ప్రైజింగ్ ఈ లైన్అప్ ఆఫ్ స్పీకర్స్ చూస్తుంటే అందరూ ఇంచుమించుగా 11 స్పీకర్స్ ఉన్నారు, అందరూ భగవద్గీత నేర్చుకుంటున్నారు. నాగరాజు గారికి భగవద్గీత అంటే చాలా ప్రీతి. ఇది రెండోసారి వారు మాట్లాడడం, నేను ప్రతిసారి మాట్లాడతానమ్మా అన్నారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఇప్పుడు ఓవర్ టు శ్రీలక్ష్మి.
ధన్యవాదాలు విద్య. భగవంతుని అనుగ్రహము మానవుడు ఇచ్చే వస్తువు యొక్క గొప్పతనంపై ఆధారపడి ఉండదని, అతను నిర్మల భక్తి, నిర్మల హృదయంతో అహంను వీడి సర్వం కృష్ణార్పణం అంటూ తాను చేసిన దానము, తపస్సు అన్ని అర్పించినచో దానిని స్వీకరించి అనుగ్రహిస్తాను అని పరమాత్మ వాక్కులు విపులంగా వివరించారు నాగరాజు గారు. ధన్యవాదాలు నాగరాజు గారు. విద్య, మన చాప్టర్ 9వ అధ్యాయంలో 29వ శ్లోకం ఒకసారి చెప్పవా?
సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నమే ద్వేషోస్తి నప్రియః యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం.
ఉపాధులలో పెద్ద చిన్న ఉండవచ్చు గాని అస్థిపాతి ప్రియం అనే శబ్దం ఒక్కటే. స్వామి తనలో ఉన్నాడన్న స్పృహతో భక్తితో కొలిస్తే వాడు జ్ఞాన భక్తుడవుతాడు. ఈ ప్రకారముగా కర్మ సమర్పణ యోగం యొక్క సత్ఫలితములు ఏమిటో వివరిస్తున్నారు అనిల్ గంగరాజు గారు. గంగరాజు గారు స్వాగతం అండి.
నమస్కారం అండి. వినపడుతుందా అండి?
వినిపిస్తోంది అనిల్ గారు.
నమస్కారం అండి. సభాభ్య సభాపతి ఇరవై ఏడు శ్లోకంలో ఉంది, 9వ అధ్యాయంలో. యత్కరోషి యదస్నాస్తి యజ్ఞో హోషి దదాసి యత్ అని చెప్పి మొదలుపెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఇరవై ఏడో శ్లోకంలో గురువు గారు దాని అర్థాన్ని చెప్తూ, మనం 26వ శ్లోకంలో 25వ శ్లోకంలో వాసు గారు చెప్పినట్టు, నాగరాజు గారు చెప్పినట్టు, మనం చేసేదంతా ఆ పరమాత్మ కోసం, చేసే షోడశోపచారాల పూజలన్నీ మనం దేవుడి కోసం చేస్తున్నాం అనే భావనతో చేస్తున్నా కూడా, చేసేది మంచిదే భక్తి యోగంలో ఉన్నప్పుడు, ఇదంతా ఆయన కోసం చేస్తున్నాం, ఆయనకు సమర్పించి చేస్తున్నాం అన్న భావన మరింత పెంపొందించుకోవాలని చెప్తున్నారు గురుగారు కూడా. నువ్వు ఏది పని చేసినా, ఏది తిన్నా, ఏది యజ్ఞంలో అగ్నికి సమర్పించినా, ఇవన్నీ నాకే వస్తాయి. ఇవి ఏది బహుమతిగా ఇచ్చినా నాకే దానంగా వస్తుంది. ఇది ఏది చేసినా నాకే వస్తున్నాయి అనే భావనతో శ్రీకృష్ణుడు చెప్పమని చెప్పారు. విశ్వం విష్ణు భషక్కారోలో గురుగారు మనకు విష్ణునామం ప్రవచనంలో చెప్పిన అందరికీ గుర్తే ఉంటుంది, విశ్వమంతా విష్ణువే, విశ్వమయే విష్ణువు, విష్ణుమయే విశ్వము అని చెప్పారు. అలానే భాగవతంలో కూడా కాయన వాచ మనసేంద్రియే అత్య అని చెప్పారు గురుగారు. అర్థంలో కూడా మనకు భాగవతంలో గుర్తే ఉంటుంది, చేసినవన్నీ ఆయన కోసమే చేస్తున్నాం, చేస్తున్నవన్నీ ఆయన ఫలితానికే చెందుతాయి అనుకుంటే మనకి ఏ కర్మ లంపటాలు అంటుకోకుండా ఉంటాయని చెప్పారు. నాది అంటే అపచారం, నాది నాది అంటే అపచారం అన్నారు, నీది నీది అంటే ఉపచారం అనేది ఇది ఒక టైటిల్ లాగా అనిపించింది నాకు. ఒక పోస్టర్లు చేసుకుని ప్రింట్ చేసుకున్నాం అనుకున్నాను. యాక్చువల్గా గురుగారు చెప్పింది ఏంటంటే, నాది నాది అనుకుంటే అన్ని అపచారం అవుతుందిట, నీది నీది అంటే అన్ని ఉపచారాలు అవుతాయి అన్నారు. చాలా బాగా చెప్పారు గురుగారు, అన్ని చెప్పినవని అని ముచ్చాలి కదా. అలాగే 28వ శ్లోకంలో శుభాశుభ ఫలైరేవం అని చెప్పినప్పుడు, అన్ని పనులు చేసినా నాకు అర్పితం చేయమన్నారు కదా, అది అహంకారంతో చేయకూడదన్నారు. పుణ్య పాపాల నుంచి విముక్తుడవుతావు అహంకారం లేకుండా ఉంటే. సన్యాస యోగ ఫలితమే త్యాగము, త్యాగం చేయడం వల్ల కర్మ విముక్తులవుతాము. ఇక్కడ మనకి కాంటెక్చువల్ గా చూస్తే అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధం చేయడం మన ధర్మబంధము, ధర్మహేతువు. ధర్మం చేసినందుకు నేను నా కోసం చేస్తున్నావు అనే ధర్మంతో చెయ్యి అంటే, శ్రీకృష్ణుడు చెప్పారు కదా, అయితే నా కోసం చేస్తున్నావు ధర్మంతో చెయ్యి, నేను చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనుకోకుండా అహంకారం వద్దు అన్నారు. మన భగవద్గీతలో ఇంక దీనికన్నా కావాల్సింది ఏముందండి? ఇంకా మనం చేస్తుందంతా ఆయన కోసమే చేస్తున్నాం, మనం తింటుంది ఆయన కోసమే, మన యజ్ఞం ఆయన కోసమే. అలా అనుకోవడం వల్ల విముక్తుడే మోక్షం పొందుతాడు అన్నాడు. విముక్తుడే మోక్షం పొంది, ఈ మోక్షం పొంది ఈ జన్మలోనే ప్రారంభమున్నంత కాలం, దేహం ఉన్నంత కాలం ఆ పరమాత్మ మీద ధ్యానంతో ఉండి దాని తర్వాత మోక్షం పొందుతారు, జీవన్ముక్తుడవుతారు, విదేహ ముక్తి కూడా పొందుతారు. 30వ శ్లోకం, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్ట్యే సినప్రియ. అన్ని సర్వప్రాణుల్లోనూ ఆయనే ఉన్నారు, అన్ని సర్వప్రాణుల్లోనూ అదే సమానత్వంలో కూడా ఉన్నారు, అంతా ఒక్కడే అన్నారు కదా. ఇక్కడ గురువు గారు మనకి పలు సందర్భాల్లో కూడా చెప్పారు, మన రుద్రం విన్నప్పుడు విన్న వాళ్ళకు కూడా, అందరిలోనూ రుద్రుడే ఉన్నాడు, రుద్రుడు మనలో ఉన్నారు అన్న భావనతో మనం అభిషేకం చేస్తాం అన్నారు కదా, ఇది దానికి తార్కాణంగా ఉంది. అప్పుడు కూడా ఈ పర్టికులర్ భగవతి శ్లోకం చెప్పారు కూడా గురుగారు, అందరిలోనూ తానే ఉన్నారు, తాను అందరిలో ఉన్నారు, దొంగల్లోనూ తానే ఉన్నారు, రథంలోనూ తానే ఉన్నారు, సభల్లోనూ తానే ఉన్నారు అన్న భావనతో చేస్తున్నారు కదా. ఆ భావన ఇక్కడ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ గుర్తు చేశారని గురువుగారు చెప్పారు. ఇంకా 31వ శ్లోకం, క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్సాచ్ఛాంతి నిజగచ్చతి. క్షమించాలి, తప్పులుంటే. నేను ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి స్టూడెంట్ లాగా తప్పులుంటాయి, నేర్చుకుంటున్నాను. ఈ 30వ శ్లోకంలో ఏంటంటే ఎంత మనకి దురాత్ములైన ధర్మాత్ములు కాకుండా ఉన్న ఆయన వైపు మనం చూసి దేవుడి శ్రీకృష్ణ పరమాత్మ వైపు మనకు గురి తగిలితే ఆయన మనల్ని ఏనాటికి నష్టం గురి కాకుండా చేస్తారు అని గురువుగారు చెప్పారు. ఎంతైనా అగ్ని కాల్చకుండా ఉంటుందా అన్నారు కూడా గురువుగారు. అంటే మనకి అగ్ని తెలిసి ఉన్నా తెలిసికపోయినా పట్టుకుంటే కాలుతుంది. అలానే మనకి దేవుడి మీద ప్రీతి పొందగానే మనకి ఎంత బాటలో నడిచినా కూడా ఆ దేవుడి మీద ప్రీతి పొందంగానే వెంటనే తనకి ఒక శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ అని గురుగారు చెప్పారు. సో దీంతో నాది 4 శ్లోకాలు పూర్తయినాయండి. గురుగారు చెప్పినట్టు సర్వం శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందార పరమస్తు. ఆ చెప్పడంలో కూడా ఇప్పటికీ మధ్య బాగా అర్థం తెలిసింది కాబట్టి మరి ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చరణాలకి, గురువుగారి చరణాలకి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ స్వస్తి.
అనిల్ గారి పేరులోనే ఉందేమో పవన అని, హనుమంతుడిలాగా భగవద్గీత ఎంటైర్ ప్రోగ్రామ్ ని తన భుజస్కంధాల్లో హనుమంతుడు ఆ రోజు ఎలా సంజీవిని మోసుకుని పర్వతాన్ని మోసుకుని వెళ్తున్నాడు, ఈనాడు భగవద్గీత పారాయణ మొత్తం ఆ మహాయజ్ఞానికి అనిల్ గారు మ్యాన్ బిహైండ్ ద ఎంటైర్ షో, చాలా హంబుల్. 25 ఏప్రిల్ 25న 105 మంది విల్ బి చాంటింగ్ అనమాట. అది ప్రత్యక్షంగా కానీ లేకపోతే రిమోట్ గా కానీ కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్న ద్వారా డెసిషన్ గురువుగారు ఉగాది నాడు తీసుకుంటా అన్నారు. పేరు పేరున అందరూ వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తూ నెక్స్ట్ సెమిస్టర్ మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తూ, అనిల్ గారు కరెక్ట్ గా చెప్పారు స్టూడెంట్ గా నేర్చుకుంటున్నాను అని, అందరం స్టూడెంట్సే, తప్పులు పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి, బట్ ద హోల్ ఐడియా ఇస్ ఈ గీతని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అనుభవిస్తూ ముఖ్యంగా ప్రాక్టీస్ చేస్తూ గురుగారి మాటలు ఒకటన్నా రోజు మనం గీతే మన శ్వాస అని దృష్టిలో పెట్టుకుని మనం రోజు రిలీజ్ చేయడం జరుగుతోంది. అది అందరూ వింటూ ఆనందిస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్పీకరు అందరికీ తెలిసిన విషయం, ఈ ప్రతి మురళికి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అంటారు అత్యద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్ కి కానీ కంప్లీట్ మ్యూట్ ఆ గంటన్నర అలా డెడికేట్ అయ్యి అసలు ఎంత చేస్తున్నారు అంటే రికార్డింగ్స్ వస్తే రికార్డింగ్స్ ప్లే చేస్తూ అది ఎవరికి తెలియకుండా ఆహా వీళ్ళు నిజంగానే వచ్చారు ఇన్ ప్రెజెంట్ ఇంత పర్ఫెక్ట్ సింక్రనైజ్ చేస్తూ అటెండెన్స్ రావట్లేదు అంటే మళ్ళీ ఒక స్కూల్ మాస్టర్ గారు అటెండెన్స్ షీట్ చేస్తూ ఇంకా ఎన్నో 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 పనులు చేస్తూ మధుకర్ గారు 9వ అధ్యాయంలోని 33-34 శ్లోకాలతో 9వ అధ్యాయం ముగిస్తారు మధుకర్ గారు.
అందరికీ నమస్కారం అండి. చేసేది నేను అని అనుకుంటున్నారు కానీ అంత ఆ గురువు గారే. శ్రీ కుమార గణనాథ అంబాయి నమః, శ్రీమాత్రే నమః. ఇక్కడ 32, 33 శ్లోకాలకి కలిపి అర్థం ఉందండి. మాం హి పార్థ విపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః, స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం, కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా, అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. బుద్ధి పుట్టి ఎవరైనా భగవంతుడిని ఆశ్రయించవచ్చు, కొందరు పాపజన్ములై పుట్టవచ్చు. అలాంటి చోట పుట్టిన వారు కూడా వారికి మనస్సులో పరివర్తన చెంది భగవంతుడిని ఆశ్రయించవచ్చు. స్త్రీలు గాని వైశ్యులు గాని శూద్రులు గాని నన్ను ఆశ్రయిస్తే పరాగతి పొందుతారు. ఇక్కడ కొందరు కొన్ని పొరపాట్లు రచించడం జరిగింది అని చెప్పడం జరిగింది గురుగారు. అది ఏమిటంటే పాపజన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అని రాశారు, అది తప్పు మాట. పాపయోనయ వేరు, స్త్రీ శూద్రులు వైశ్యులు వేరు, విడివిడిగానే చెప్పారు కృష్ణ పరమాత్మ. సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే. ఇక్కడ ఎవరు అయినా సరే అని అన్నారు, కానీ ఎవరిని తక్కువ చేయలేదు పరమాత్మ. అంటే ఇక్కడ భక్తి ప్రధానం కానీ ఉపాధి ప్రధానం కాదు అని చెప్పడం ఇందులో ఉద్దేశం. ఎవరైనా సరే కానీ వారికి రెండు అర్హతలు ఉండాలి. అవి పవిత్ర బుద్ధి కలిగి ఉండడము, మరొకటి పవిత్రమైన కర్మ చేయడము. వైశ్యులు శూద్రులు అంటే వర్ణపరంగా కాకుండా ఇక వృత్తిపరంగా చూసినా కొందరు వాణిజ్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇలా చేసేవారికి భగవంతుడి గురించి చింతన ఉండదు, లోకంతోనే సరిపోతుంది. ఇక భృత్యుత్వం తో ఉన్నటువంటి వారు ఆ భృత్యత్వంతోనే కాలం గడిచిపోతుంది. ఇక స్త్రీలు అంటే గృహకృత్యాలు, బాధ్యతలు, వీటితోనే సమయం సరిపోతుంది. అయినప్పటికీ వీళ్ళల్లో అంటే వాళ్ళు ఎవరైనా సరే నన్ను అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే తరించిపోతున్నారు అంటూ ఇక్కడ స్త్రీల భక్తుల గురించి కొంతమంది గురించి గురుగారు ఉదాహరించారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం హైందవ భక్తి సంస్కృతి ఏదో ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక వర్ణానికో పరిమితమై లేదు. ఎవడైనా తప్పుగా చెబుతున్నాడు అంటే మన మతానికి ద్రోహం చేయడానికి అంటున్నాడే తప్ప మన సంస్కృతిలో ఇలాంటి విభజనలు లేవు అని గురువుగారు తెలియజేశారు. అలాగే మనం ఏ వర్ణంలో పుట్టినా మనకు ఈ నాలుగు వర్ణ లక్షణాలు ఉంటాయి. వైదిక పరిభాష ప్రకారం మన శరీరంలో ఈ నాలుగు వర్ణాలు ఉన్నాయి. మన శరీరంలో దేహము శూద్రత్వము అంటే ఎక్కువ బాహ్య విషయాలతోనే ఉంటుంది కాబట్టి శూద్రత్వం అంటే బాహ్య విషయాలతో సంబంధం ఉండడం. ఇంద్రియాలు వైశ్యము, రక్షణ విభాగాన్ని చూసుకునే ప్రాణాలని క్షత్రియులు అని అన్నారు. ఆలోచన విచారణతో ఇవన్నీ చేసి చూసి చెప్పే అంతఃకరణమనే మనస్సుని బ్రాహ్మణుడు, బుద్ధిని స్త్రీ అని చెప్పారు. కనుక స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ అంటే మన బుద్ధి, మన దేహము, మన ఇంద్రియాలు, మన ప్రాణములు, మన మనస్సు కూడా కృష్ణార్పణం కావాలి అనేదే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి త్వైవం ఆత్మానాం మత్పరాయణః. మన్మనాభవ అంటే నాయందే, నీ మనస్సును లగ్నం చేయి అంటే మన మనస్సు భగవన్మయం అయిపోవాలి. మద్భక్తో భగవంతుని ఎడల ప్రీతి కలిగిన భావన ఉండాలి. మద్యాజీ భగవద్ ఆరాధన బుద్ధితో కర్మ చేయాలి. మాం నమస్కురు నన్ను నమస్కరించు అంటే మనం నమస్కారం ఎలా చేస్తాము, రెండు చేతులతో చేస్తాము. దీన్ని తెలుగులో 5 పదిశేత అని అంటారు. అంటే రెండుగా ఉన్న దానిని ఒక్కటిగా చేయడమే నమస్కారం చేయడం. అంటే పరమాత్మతో ఐక్యమైపోవడమే నమస్కారం. అలా చేసినప్పుడు నువ్వు నన్నే పొందుతావు అని భగవానుడు అన్నారు. ఎంత తక్కువ వాడినైనా గొప్పవాడిని చేయగలిగే గురువు పాదాలను ఆశ్రయిస్తూ సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
అద్భుతంగా చెప్పారండి. పరమేశ్వరునికి తమను తాము సమర్పించుకునే అర్హత మనకున్నదా? ఆ ఉంది. మనం చేసే చిన్న సేవలు చాలండి అర్హత కోసం. భగవంతుని దర్బారులోకి మనందరికీ ప్రవేశం ఉంది. తెలియక తప్పులు చేసినా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి స్వామి, దయామయుడు. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నారు భక్తరామదాసు. కటకట నా చరితము కర్ణ కఠోరమయ్యా, ఎటులు బ్రోతువో తెలియా ఏకాంతరామయ్యా. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. త్యాగరాజు గారి సంకీర్తనం మనందరం వింటూనే ఉంటాం. తనను తాను సమర్పించుకునే వారిని తప్పకుండా ధన్యుణ్ణి చేస్తానని స్వామి అభయమిస్తున్నారు. విష్ణు భక్తి కాస్తంత అంటినా వారు ధన్యులండి. అశాశ్వతమైన సుఖభోగాలతో నిండి ఉన్న ఈ జనన మరణ రూప సంసార బంధము నుండి తప్పించుకుని భగవత్ ప్రాప్తికి మార్గాలు తెలియచేశారు మధుకర్ రెడ్డి తూరిపాల గారు. వారి గురించి విద్యగారు చెప్పింది మీరు విన్నారు కదా. ఇంకా ఉందండి, ప్రతి ఆదివారం మధుకర్ గారు స్తోత్రములను నిత్యపారాయణ చేస్తున్నారు. దేశ ధర్మ సంక్షేమం కోసం గురువుగారు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు నిర్దేశించిన విధముగా సంక్షిప్త రామాయణము, శ్రీరామరక్షా స్తోత్రము, ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీస, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఇంకా ఎన్నో మరెన్నో పారాయణ చేస్తున్నారు. మరి మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మరిన్ని వివరాల కోసం మధుకర్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు. ఇప్పుడు మన ముందుకి రాబోతున్న వక్త ఎవరో తెలుసా?
సరిగమ పదని
సంగీత ఉపాధ్యాయుని, మధురమైన గళం, తేనెతో శివుని అభిషేకించిన పుణ్యఫలం, తీయని కంఠస్వరం, శివపద సంకీర్తనాలను గురుభ్యో నమః గురుకరంలోని విద్యార్థిని విద్యార్థులకు నేర్పిస్తున్నారు. వారిలో నేను ఒకరు కావడం నిజంగా నా అదృష్టం. ఈరోజు 10వ అధ్యాయం విభూతి యోగంలోని 1, 2, 3 శ్లోకాలు వివరించబోతున్నారు రాధిక కామేశ్వరి గారు. మరి వారి గళంలో విందామా?
నేను రాధిక గారు వచ్చే ముందర జంపింగ్ చేస్తున్నాను, క్షమించాలి. విభూతి యోగం అందరూ ప్రతి మురళికి ఏదో ఒక రకంగా ఏదో ఒక కొత్త పందాల్లో చేయడం జరుగుతోంది. ఈసారి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే తర్వాత పుష్యాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 18 అధ్యాయంలో విజువల్ గా అత్యద్భుతంగా మనం ప్రజెంట్ చేయగలిగేది ఆ విజువల్లీ ఒక నానుడు కూడా ఉంది, ఏ పిక్చర్ కెన్ స్పీక్ 1000 వర్డ్స్ అని. ఒక పిక్చర్ చూస్తే అది మన హృదయంలో ఎలా అతుక్కుపోతుంది. మనం క్విక్గా లెర్నింగ్ నేర్చుకుంటున్నప్పుడు కూడా విజువల్లీ పిల్లలకి నేర్పిస్తారు. మనం ఈ ఆధ్యాత్మిక సాధనలోను విద్యలోను మన అందరం పిల్లలే. అలా విజువల్లీ ప్రజెంట్ చేస్తే మనకి 42 శ్లోకాలు విభూతి యోగంలోవి మనకి వెంటనే కళ్ళకు అట్టుకు ఏమంటారు కళ్ళకి కట్టినట్టుగాను వెంటనే నేర్చుకోగలిగే అవకాశం వస్తుందేమో అనే ఆశతో మీరు అందరూ ఆనందిస్తారని పుష్య యాజ్ వి గో అలాంగ్ మన శ్లోకాలు ఆవిడ ఒక్కొక్కటి మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మొత్తం అన్ని విభూతులు పరమాత్మ యొక్క విభూతులన్నీ మనకు ఒక క్యాలెండర్ లా కూడా మనం దేవుడి గదిలో పెట్టుకునేటట్టుగా కూడా మేము ప్లాన్ చేసాము. అది అందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, నేర్చుకోవాలని. ముఖ్యంగా నేర్చుకుని ప్రపంచంలో ఉన్న విభూతి మన చుట్టూ ఉంది. విభూతి యోగం అన్ని యోగాల్లోనూ, ఇది పారాయణ యోగం, ఇదిను 11వ అధ్యాయము, 2 నిత్యం రోజు పారాయణం చేయాలని గురుగారు ఎన్నో సార్లు మొత్తం ఈ చాప్టర్ అంతా చెప్తున్నప్పుడు చెప్తూ వచ్చారు. తర్వాత అది అన్ని నాకు నచ్చిన మనసుకు హత్తుకున్న ఒక పాయింట్ నేను చెప్పి తర్వాత నేను రాధిక గారికి ఇస్తాను. విభూతి యోగం, ఐశ్వర్య యోగం రోజు నిత్యపారాయణం చేయమని చెప్తూ తర్వాత ఒక్క నిమిషాన్ని నా కాగితం మహానుభావుడు అంటే మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు, నేదునూరి గారు, లేకపోతే పినాకపాణి గారు వీరందరూ కచేరీ ఇస్తుంటే వారి కంఠంలోంచి స్రవించే అద్భుత నాదాలు అవన్నీ విభూతి. అది మనం గుర్తించి వాటికి నమస్కరించాలి, ఆ విభూతిని, వారి కంఠంలో ఉన్న గళంలో ఉన్న. ఇది ప్రత్యేకంగా ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు కోట్ చేస్తున్నా అంటే రాధిక శివపదంలో టీచర్ ఇందాక పాటలకి నేర్పిస్తూ తర్వాత ఈ విభూతి యోగం జ్యోతి నుండి వచ్చే వెలుగుని, జ్యోతిని తర్వాత వెలుగుని రెండు కలిసి పట్టుకోవడమే విభూడిని విభూతిని పట్టుకోవడం అని గురుగారు చెప్పారు. దాని గురించి తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఈ విభూతి యోగం మొదలు పెట్టారు. అది మన రాధిక ద్వారా మొదలు పెట్టించుకుందాం. రాధిక
శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ శరణం మమ. భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగంలోని 3 శ్లోకాలు, వాటి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాము. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః, యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః, అహమాదుర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం, అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. వేద వేదాంగ మంత్రముల సమస్త సారము ఈ విభూతి యోగంలో చెప్పబడుతున్నాయి. జీవికావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. అనేక పాప కర్మాచరణముల వల్ల వచ్చిన దుష్ప్రభావం పోగొట్టగలిగే శక్తి ఇందులో ఉంది. అర్జునుడుకున్నటువంటి విభూతులు అతను పరాక్రమశాలి, అనసూయుడు, కృష్ణుడు చెప్పినది పరమ ప్రీతితో వింటున్నవాడు. బ్రహ్మవిద్యకి అర్హత విపరీతమైన తపన. ప్రేయస్సు అంటే మనకి ప్రీతి కలిగినవి, శ్రేయస్సు అంటే మనకి హితమైనవి. కేవలం పరమాత్మయే మనకి శ్రేయస్సు. విభూతి యోగానికి కృష్ణుడు పెట్టిన పేరు అవికంపయోగము. అవికంపయోగముతో సాధకుడు సాధన చేసి భగవంతుణ్ణి పొందుతున్నాడు. అవికంపము అంటే చెదరని సాధన. మనకి భిన్న దృష్టి ఉంది కాబట్టి అన్నిట్లో బాగా ఉన్నవి చూసి ఆ బాగా అనే విభూతి పరమాత్మయే అని తెలుసుకోవాలి. భగవద్ విభూతి అంతటా ఉన్నా కొన్నిటి ఎందు స్ఫుటంగా ప్రకాశంగా ఉంటుంది. ఆ ప్రకాశాన్ని ఉపాసించాలి. వికంప యోగంగా అంటే అప్పుడప్పుడు కలిగే భగవద్ అనుభూతి మనకు ఎరుకయే. ఎల్లప్పుడూ భగవద్ అనుభూతి ఉంటే అదే అవికంప యోగం. అంటే నీటిలో దాహం తీర్చకుణం, సూర్యచంద్రుల కాంతి, భూమిలో గాలిలో ఇట్లా అన్నిట్లో భగవంతుని చూడగలగటం విశేషంగా అవగలిగేవాడు విభువు. విభువుని తెలుసుకోవటానికే విభూతులు. భగవంతుని మన నిత్యానుభూతిలోకి తెచ్చుకోవటానికి ఉపయోగపడే విషయాలు భగవంతుడు ఈ విభూతి యోగంలో మనకి తెలియజేస్తున్నాడు. మనం చూసే విభూతులన్నీ భగవంతుడి శక్తిని తెలియజేస్తున్నవి. బలవంతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడండట్టి విభుడు బలము సురేంద్ర అని ప్రహ్లాదుడు అన్నట్టు మనకి పనికొచ్చే ప్రతిదానిలోనూ పనికొచ్చే లక్షణమే విభూతి. అలా అనుగ్రహిస్తున్నది నా స్వామి అని ఎరుక కలగటమే విభూతి యోగం. విభూతి అనగా ఐశ్వర్యం. అన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడు ఈశ్వరుడు, తన మహిమలో తానున్నవాడు ఈశ్వరుడు. ఈ ప్రపంచంలో ప్రసరించే శక్తి అంతా పరమాత్మయే అని చూస్తే అది విభూతి యోగం. అలా చూడగలిగిన వాడు ప్రహ్లాదుడు. కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభునిన్ కలడ అగ్నిం విశలం బగళ్ళ మిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటం గలడీషుడు కలడు తండ్రి వెదకంగా నీలనీయాయడం. అఖిల రూపులు నీ అవతారాలే అని గజేంద్రుడు అన్నట్లు విష్ణువు ఒక్కటే విశ్వాంతరాత్ముడు. విష్ణువు విష్ణువని వేతో కవు మనసాభావములోను బాహ్యమునీలును గోవింద గోవింద అని కొనుగావో మనసాభావము లోను బాహ్యమునీలును అని అన్నమాచార్యుల వారు అన్నట్టుగా కనిపిస్తున్న రూపం నుంచి వెనక్కి వెళ్ళి తెలుసుకోవాలి. కష్టం అనుకుంటే దూరం అవుతుంది, ఇష్టం అనుకుంటే అర్థం అవుతుంది. అదే విభూతి. మరి వేదాల్లో సామవేదం, దేవతల్లో ఇంద్రుడు, పక్షుల్లో గరుత్మంతుణ్ణి అని భగవంతుడు అంటుంటే మరి మిగతా వాటిలో అని క్వశ్చన్ మనకి వస్తుంది. వివిధ విధములుగా జగత్యంతా వ్యాపించాడు కనుక విభూతి. అది సామాన్య అర్థం. ప్రపంచం విభూని విభూతి, విశేషభూతి విభూతి. కొన్నిట్లో విశేషంగా ప్రస్ఫుటమవుతున్నాడు, అది దివ్య విభూతి. ఇందాక మనం ఉన్నటువంటివి ఇలాంటి వాటిలో ఎగ్జాంపుల్స్. అంటే పక్షుల్లో గరుత్మంతుణ్ణి, వేదాలలో సామవేదాన్ని అని చెప్పినటువంటివి. జీవుల కర్మానుగుణంగా కొందరికి ఘోర రూపం, కొందరికి అఘోర రూపంగా కనిపిస్తున్నాడు. అంటే వంచలలో జూతము, మృగాల్లో సింహము, ఇవన్నీ ఘోర రూపాలు. తల్లిలో, తండ్రిలో, గురువులో, తాకే గాలిలో, కూర్చున్న నీడలో, అన్నిట్లో కనిపిస్తాడు భగవంతుడు ఈశ్వర విభూతిగా. లక్షణం లక్ష్యం చేరడానికి ఉపయోగించాలి. విభూతి అనేది లక్షణము, పరమాత్మ లక్ష్యం. సాధన చేస్తున్న ఉద్దేశంతో గీత చదవాలి అని గురువు గారికి చెప్పారు. శ్రేష్టమైన వస్తువును ఉపాసిస్తుంటే మన బుద్ధిలో శ్రేష్టత కలుగుతుంది. అలా ఆ శ్రేష్ఠులకి శ్రేష్ఠుడైన భగవంతుణ్ణి చేరుతాం. విభూతి నుంచి విభువును పట్టుకోవాలి. నా వల్ల పుట్టినవేవి నన్ను పూర్తిగా తెలుసుకోలేవు. అంటే ఋషులు, సురగణాలు వీరు కూడా తెలుసుకోలేరు. నా నుంచి పుట్టిన అన్నిటికీ నేను మహేశ్వరుణ్ణి అన్నాడు భగవంతుడు. విభూతి అనేది విభువుని తెలుసుకోవడానికి ఒక మెట్టు. భగవంతుని తెలుసుకున్నవాడు అసమ్మూఢుడు. మరి సమ్మూఢత్వం అంటే ఏంటి? మూఢం అంటే తెలియకపోవడం. మనకేది తెలుసో అదే ప్రపంచం అనుకోవడమే సమ్మూఢం. అంతటా భగవంతుడే ఉన్నాడు అనుకోవడము అసమ్మూఢం. దేహమే ఆత్మ అనుకోవడం అన్నిటికంటే పాపం. బ్రతుకొచ్చా కూడా భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నించకపోవడం ఆత్మహత్య వంటిది. పాపాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే దేహాత్మభ్రాంతి పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. పాప బుద్ధి పోగొట్టుకోవడానికి విచారణ ఒక్కటే మార్గం, లేదా గోవిందుణ్ణి పూర్తిగా ఆశ్రయించడం. విచారణ అనేది జ్ఞాన మార్గము. భగవంతుడు తప్ప మరొకటి లేదు అని పట్టుకోవటమే భక్తి మార్గం. భగవంతుడు సర్వమునకు ఆది అజుడు, సర్వలోక మహేశ్వరుడు అని ఎవరు గ్రహిస్తారో వారే అసమ్మూఢులు. అటువంటి వారు సర్వపాపం నుంచి తొలగిపోతారు. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ శరణమమ. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
థ్యాంక్ యూ రాధిక. ఇప్పుడు శివరాణి గారు మనకి మన గ్రూప్ లో మన అందరి మన ఈ గురుకులంలో మన అందరికన్నా పెద్దవారు. అక్షర విద్య తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒక క్యాలెండర్ ఎంతో శ్రమ కూడి ఒక గురువు గారు ఆయనకు వచ్చినప్పుడు వారిని అడగడం జరిగింది. వారు అప్పటి నుంచి ఆ మెటీరియల్ ఎంతో పోగు చేసి క్యాలెండర్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 16వ శ్లోకం విభూతి యోగంలో వారు మాట్లాడడం జరుగుతుంది. శివరాణి గారు వారే ఎంతో అద్భుతంగా చెప్తారు. నేను ఇంకా ఎక్కువ సమయం మీ సమయం తీసుకోను. శివరాణి గారు శివరాణి గారు అన్మ్యూట్ చేసుకోలేమో అండి.
శిష్యుల్లో ఉండే ఆకర్షణీయమైన వస్తువు తరించాలనే తపన, పరమాత్మపై ప్రీతిభావం గురువుకు కనపడాలి.
పరమాత్మ
మళ్ళీ మొదలు పెట్టా. ఏంటి క్లియర్ లేదా నా వాయిస్?
మీది క్లియర్ గానే ఉందండి, కానీ ఫస్ట్ మీరు మ్యూట్ లో ఉన్నారు, వినపడలేదండి.
ఓకే. అనేక వందన గురు చరణం. విభూతి యోగం ఉపోద్ఘాతంలో మనకు పరమాత్మ ఇచ్చిన గుణాల గురించి చెప్తున్నాడు పరమాత్మ. శిష్యుల్లో ఉండే ఆకర్షణీయమైన వస్తువు ఏంటంటే తరించాలనే తపన, పరమాత్మపై ప్రీతిభావం గురువుకు కనపడాలి. పరమాత్మ గురుస్థానంలో ఉండి పరమమైన వచనములు చెప్తున్నాడు. ఇప్పుడు శ్లోకం. బుద్ధి జ్ఞాన అసమ్మోహ క్షమా సత్యం తమశ్శమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింస సమత తుష్టి తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మత ఏవ పృథక్ విధాః. బుద్ధి జ్ఞానము అసమ్మోహము క్షమా సత్యం తమము శమము ఇవి పరమాత్మ ఇచ్చిన గుణాలు. మూఢత్వానికి మాయకు లోను కాకుండా విభూతి పరమాత్మ ఇవ్వటం వల్లనే వస్తుంది. మహాత్ములకి, గొప్పవారికి, ఈశ్వరోపాసన చేసిన వారికి క్షమ దయాశమం సత్యవాక్కు ఇవన్నీ ఉత్తమ గుణాలు లభిస్తాయి. ఇక మనకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే ధర్మరాజులో క్షమాగుణం దైవరూపంలోనే వచ్చింది, ఆయన పుట్టుకతోటే వచ్చింది అన్నట్టు. అది క్షమాగుణాన్ని ఉపాసన చేస్తే సరైన సమయంలో సత్యాన్ని స్ఫురింపజేస్తుంది. ఇక మనలో కలిగే భావాలు, బుద్ధి జ్ఞానం ఉండడం వల్ల సుఖ దుఃఖాలనే ద్వంద్వాలు అవి కూడా పరమాత్మ నా నుండే వచ్చాయి అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. ఇక భౌతిక ప్రకృతి గుణాలైన సత్వ రజస్సు తమస్సు ఉన్నాయి కదా, నా శక్తి వల్లనే వ్యక్తమైనాయి అన్నారు. తర్వాత మరి మనలో కలిగే భయం స్ఫురణ మరుపు కూడా భగవంతుడి విభూతులే. ఇవి ఆ కర్ణుని ఉదాహరణగా చెప్పారు ఇక్కడ మనకు. తర్వాత ఇప్పుడు ఇతరుల గురించి చెప్తున్నాడు భగవంతుడు పరమాత్మ. శ్లోకం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మానవ తథా మద్భావ మానవ మానస చేషాం లోకైమాః ప్రజాః. సృష్టికి ముఖ్యులైన సప్తఋషులు, వారి పూర్వం బ్రహ్మ విద్యకు ఆది గురువులైన సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనసుజాతుడు, ఈ వీళ్ళు బ్రహ్మ ఋషులు. వీరిని అవతార పురుషులుగా భాగవతంలో కూడా పేర్కొన్నారు. నారాయణ శక్తి కలిగిన 14 మంది మనువులు, వీరందరూ నా మనసు నుండే జన్మించారు అంటారు పరమాత్మ. అంటే కాలానికి సప్త ఋషులు, ఋషి వర్గంలో సనకులు, పాలనా వర్గంలో చక్రవర్తులైన మనువులు, వీళ్ళందరి గురించి చెప్పారు. ఇంకో శ్లోకం. ఏతాం విభూతిం యోగం చే మమ యో వేత్తి తత్వతః సః అవికంపేన యోగేన యుజ్యతే న అత్ర సంశయః. నా మహిమలను యోగమును తత్వమును ఎవరు యథార్థంగా తెలుసుకుంటున్నాడో వారికి అవికంపయోగం సిద్ధిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పరమాత్మ ప్రపంచంలో పరిచినవి ఐశ్వర్యాలు, చైతన్యంతో ప్రపంచాన్ని నింపాడు, అది విభూతి యోగం అవుతుంది. అంటే అఖండ జ్ఞాన యోగం, దాని విస్తారమేమో విభూతి యోగం అవుతుంది. ఏకం యోగం, అనేకం విభూతి. ఇక అలాగే సూర్యుడు యోగం అయితే కిరణములు విభూతి. ఇవన్నీ ఉదాహరణలు. ఏకం బ్రహ్మమయం జగత్తు అనే అనుభవం రావాలి, అప్పుడు సాధనలో అవికంప స్థితికి చేరుతాడు సాధకుడు. ఇప్పుడు సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు ఈ శ్లోకంలో పరమాత్మ. అహం సర్వస్య ప్రభోమత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును, నా వలనే అన్ని ప్రవర్తిస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానంలో నన్ను అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తారు. తర్వాత భావం, భావనా యోగం చెప్తున్నాడు పరమాత్మ. అంటే భావంతో కూడిన భక్తులు ఎలా ఉంటారు అంటే, మచ్చిత్త మత్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తత్ పరతత్వమే మత్, ఇక్కడ మత్ అని చెప్పారు కదా దానికి, పరతత్వమే మత్. చిత్తము ప్రాణము పరమాత్మ ఇచ్చినవని తెలుసుకున్న వారు నాయందే సంతుష్టులై ఉంటారు. నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమానందం పొందుతారు. చిత్తం అంటే మనోబుద్ధి అహంకారాలతో కలిసిన అంతఃకరణం. ఇవి పనిచేసేది ఇంద్రియ మనశ్శక్తి వల్ల, ఇంద్రియములు పనిచేసేది ప్రాణం వల్ల. అంటే జ్ఞానం మనోశక్తిది, క్రియ ఇంద్రియ శక్తిది అవుతుంది. మనం చేసే క్రియలు, నేర్చుకున్న జ్ఞానం భగవతర్పణ చేయాలి. పరమాత్మ భావం నాటుకునేది అంతఃకరణంలో. కనుక వాసనామయమైన మానవుని చిత్తాన్ని పరమాత్మ శక్తి వల్ల శుద్ధమై ప్రకాశిస్తుంది. భక్తి అంటే ఋషికేశ పూజనం భక్తి. ఇంద్రియములతో ఇంద్రియాధీష్ఠుని నారాయణ్ణి కొలుచుకోవడం భక్తి అంటారు. బహిరంతఃకరణంలో భగవంతుని భావించితే భక్తి యోగం అవుతుంది. తర్వాత భావనా సమన్వితులు ఎవరు, దానికి శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాం ఉపయాంతి తే. మనస్సు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ప్రీతిగా నన్ను కీర్తించే వారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. బుద్ధియోగాల్లో భావనా సమన్వితులు అంటారు. తర్వాత దీనికి ఉదాహరణగా సీతమ్మను హనుమ సుందరకాండలో వారి సత్సాంగత్యంతో మంచి భక్తితోటి వాళ్ళ విషయాలన్నీ పంచుకుంటారు ఇద్దరు, అది ఉదాహరణ. ఇక భక్తితో ఆశ్రయించేది సాత్విక భక్తి, హింసతో ఆశ్రయించేది తామస భక్తి, కోరికతో ఆశ్రయించేది రాజస భక్తి. సాత్విక భక్తి క్రమక్రమంగా నిర్గుణ భక్తిని ఇస్తుంది. సర్వత్రా పరమాత్మ అనే ఎరుక కలిగించేది నిర్గుణ భక్తి అంటారు. ఇక బుద్ధి యోగ వివరణ ఇస్తున్నారు. తేషాం ఏవ అనుకంపార్థం అహమజ్ఞానమిజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. భక్తి యోగం పొందిన వారిని అనుగ్రహింపడానికి వారి బుద్ధి వృత్తి అందుండి నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞాపదీపం చే నాశనం చేస్తాను అంటున్నాడు పరమాత్మ. జ్ఞానదీపం అంటే ప్రేమతో స్నేహంతో బుద్ధిని ఏకాగ్రతతో ఉంచి వైరాగ్యములతో కూడిన అంతఃకరణమును జ్ఞానదీపం అంటారు. అంటే వికంపయోగం నుండి అనుకంపయోగంలోకి రావడం విభూతి యోగం అంటుంది. అప్పుడప్పుడు మనసు నిలుస్తుంది, అట్లాంటి మనసును దాని నుండి అవికంప దశకు మనం తీసుకువెళ్ళాలి, అది భక్తి. తర్వాత నారాయణ లక్షణాలు అర్జునుడు చెప్తున్నాడు. అర్జును వాచ, పరబ్రహ్మం పరం ధామం పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహం త్వం ఋషయః సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ ప్రవేశమే. నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమునొచ్చేవాడివి, ఆది దేవుడవు, ఆది పురుషుడు, జన్మరహితుడివి మరియు విభుడవని సర్వ ఋషులు చెప్పారు. అందులో ముఖ్యులు మహర్షులైన నారదులు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి వారు కూడా ఇవే చెప్పారు. ఇప్పుడు స్వయంగా ఇది నేను, నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు, కానీ అంతటి మహాత్ములు కూడా నిన్ను ఏమన్నారంటే అప్రమేయ అనంతాత్మ అన్నారు. అంటే నీ అఖండ యోగం, ఖండమైన యోగం పరిపూర్ణంగా ఎవరికీ తెలియదు పరమాత్మ. ఇప్పుడు ఓ కృష్ణ, నీవు చెప్పిందంతా శాశ్వత సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభు, దేవతలు కానీ దానవులు కానీ నీ యథార్థ స్వరూపంలో తెలుసుకోలేరు, ఒక్క నువ్వు నిన్ను నీవు తెలుసుకోగలవు. ఓ పురుషోత్తమ, సకల భూతముల సృష్టికర్త అయిన వాడ, సర్వభూతేశ దేవదేవ జగత్పత, నిన్ను పరిపూర్ణంగా ఎవరు తెలుసుకోలేరయ్యా. నిజానికి నిన్ను నీవు మాత్రమే నీ అతీంద్రియమైన శక్తి ద్వారా ఎరుగుదువు అంట. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, వక్తుం అర్హస్త శేషేణ దివ్యాత్మ విభూతయ యాభిర్విభూతి విభూతిభి లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టతి. నీవు సమస్త జగత్తుల యందు వ్యాపించిన వాటి యందు నీవు వసించి ఉండే నీ దివ్య విభూతులను దయచేసి నాకు వివరించుము. ఓ యోగేశ్వర, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను, మరియు ఎలా స్మరించాలి, మరి ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఆలంబనతో చింతన చేయాలి స్వామి అని ఇవి అర్జునుడు పరమాత్మను అడుగుతున్నాడు. ఇప్పుడు నేను స్మరించుకుంటున్నాను, వాసనామయమైన నా చిత్తమును శుద్ధం చేయమని పరమాత్మను మరియు గురువుగారిని నేను వేడుకుంటున్నాను. నీపత్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరం పనిచేయు హస్తముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. నా తప్పులు, నా సాధనా లోపాలు ఒప్పులు గురుపాదములకు చెందుగాక. స్వస్తి అండి.
ఎంతో అద్భుతంగా ప్రతి శ్లోకానికి భావార్థం చెప్తూ పరమేశ్వరుని మా కన్నులు ఎదుట సాక్షాత్కరింపచేశారండి శివరాణి గారు. అఖిల రూపులు తన రూపులైన వాడు అందరిలోనూ విష్ణు భగవానుడే, అది అలవాటు చేసుకోవాలి సాధనలో. ఇలా భగవత్ సాధనలో మునిగిపోయిన వారికి నందతి నందతి నందేవా అంటూ ఆనంద పార్వశంతో ఓలలాడతారు. భగవంతుడు మన వద్ద ఉంటే మనకు ఐశ్వర్యమే కదండి. మరిప్పుడు విద్యగారు రాబోయే వక్త గారి గురించి చెప్పబోతున్నారు.
10వ అధ్యాయమైన విభూతి యోగంలోని 9వ శ్లోకం శివరాణి గారు ఇందాక చెప్పారు, కానీ నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే, మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంత శమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పర్సనలీ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ శ్లోకం 18 అధ్యాయాల్లో. ఎందుకంటారంటే, ఇది సింపుల్ గా నా భక్తులు నాయందే తమ మనస్సును లగ్నమునరు, తమ ప్రాణాలని తమ కర్మలన్నింటినీ తమ సర్వస్వం నాకు అంకీర్తనిస్తారు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యం గురించి ఒకరికొకరు తెలుపుకొనుచు నేర్చుకుంటూ కథలు కథలుగా చెప్పుకొంచు నిరంతరం సంతుష్టలు అవుతారట. మరియు వారు సంతోషం నాయందే రమిస్తారు, ఆ సంతోషంతో నాయందే రమిస్తారు. ఇది మన గురుభ్యోన గురుకులంకి ఇది దిస్ ఇస్ అ ఏమంటారు అంటే ఒక మార్క్. నిత్యం ఏ రోజైనా ఇప్పటి వరకు చేరిన వాళ్ళు ఒక్క మెసేజ్ గురుగారు చెప్తున్న విషయాలు కానీ, లేకపోతే భాగవతములు కానీ, భగవద్గీత కానీ, ఇంకా ఎన్నో 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 ఆధ్యాత్మిక విషయాలు చర్చించకుండా, నేర్చుకోకుండా, ఆనందిస్తూ ఉండకుండా ఒక్కరోజు కూడా లేదు. ఇలాగే మనం నిత్యం భగవంతుడిని గురించి మాట్లాడుకుంటూ, నేర్చుకుంటూ, రమిస్తూ, తర్వాత తన సేవతోనూ, తన భక్తితోనూ, తన ఏమంటారు అండ్ కంప్లీట్ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్, మధుని పరిచయం చేస్తాను. తర్వాత మధు 17వ శ్లోకం నుంచి మాట్లాడుతుండగా 20వ శ్లోకం నుండి పుష్య వన్ మోర్ ఎక్స్ట్రీమ్లీ యంగ్ ఎంతూసియాస్ట్ మన పిక్టోరియల్ గా విద్గుతి యోగం ప్రజెంట్ చేస్తారు మధు.
శివాయవే నమః. జయ 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 దేవ 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 త్రిభువన మంగళ దివ్య నామధేయ జయ 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 బాలకృష్ణ దేవ శ్రవణ మనోనయనామృతావతార. విభూతి యోగం ఎందుకు అనేది 17వ శ్లోకంలో అర్జునుడు మనకి చెప్తున్నారు. ఇందాకటి నుంచి చెప్పిన వాళ్ళందరూ పదే భగవంతుడు చెప్తున్నాడు, నన్నే ఆలోచించండి, నన్నే చింతన చేయండి, నన్నే పట్టుకోండి అని. అయితే నిరంతర చింతన చేస్తూ ఉండాలంటే దేని దేని అందరూ ఎలా చూడాలో చెప్తావా స్వామి అని అర్జునుడు అడుగుతూ మనకు చెప్తున్నాడు. ఎందుకంటే మనం బహిర్ముఖ దృష్టిలో ఉన్నప్పుడు నిరంతర చింతన ఎలా చేయాలి అనే దానికోసమే విభూతి యోగాన్ని పట్టుకోవాలి. ఆయన అది కూడా ఆయన తేలిక కాదు, కానీ అభ్యాసం చేస్తుంటే శనేహి శనేహి ఏదో నాటికి కాకపోదు కదా అని చెప్పి మనం విభూతి యోగం ముఖ్యమని ఇందాక చెప్పడం జరిగింది కూడా. సో ముందు మనం ముఖ్యమైనవన్నీ పట్టుకుంటే తర్వాత ప్రపంచమంతా పరమాత్మే అని తెలుస్తుంది. మనం పరీక్షలు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సిలబస్ అంతా కవర్ చేయలేనప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ముందు చదివేసుకుందాం అని అనుకుంటాం కదా, అలా ప్రపంచమంతా ఉన్నది పరమాత్మే అని తెలుసుకోవడం అనే పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయిన విభూతి యోగాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే జగమంతా జగన్నాథుడే అని తెలుస్తుంది. ఇదే మన గ్రూప్ ట్యాగ్ లైన్ కూడా, జగమంతా జగన్నాథుడే అని తెలుసుకుందాము అనేది. అందుకు విభూతి యోగం అంత ముఖ్యం. అక్కడ అర్జునుడు అడుగుతున్నారు అనమాట, నీ యొక్క యోగాన్ని విభూతిని కూడా చెప్పు స్వామి. యోగం అంటే ఏకతత్వం, విభూతి అంటే అనేకం, ఆ ఏకమే అనేకమైందని తెలుసుకోవాలి, ఈ రెండింటిని కలిపి వివరించు అని అడుగుతున్నారు. ఇది ఇదివరకు చెప్పారు కొన్ని కొన్ని అధ్యాయాల్లో స్వామి, రసోహం అప్సు కౌంతేయ, అక్కడ ప్రభాసుని సరి శశి సూర్యయోహో అలా. అయితే మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు, ఎందుకంటే దైవీ ప్రకృతి జాగృతమైన వారికి భగవత్ కథలు చాలు అనిపించవు. అందున పరమాత్మ నోట వెంట వచ్చేది అమృతం. అసలు అమృతమే కృష్ణ పరమాత్మ. ఆయన మాట్లాడితే అమృతం, నవ్వితే అమృతం, కదిలితే అమృతం, ఆయన కథయే అమృతం, ఆయన నామమే అమృతం. ఆయనకి అభిన్నులైన మన పూజ్య గురువులు అంతే కదా, అందుకే వారి వాగామృతం అనుభవిస్తున్న మనకి ఎప్పుడు ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది, చాలు అనిపించదు కదా. పరమాత్మ 19వ శ్లోకంలో మొదలు పెడుతున్నారు, అద్భుతంగా మొదలు పెడుతున్నారు. కానీ ముందు ఏం చెప్తున్నారంటే, నా విస్తారానికి అంతు లేదు, అందుకే విభూతులు అన్నీ చెప్పలేను, ఇవి ఇవి అని చెప్తే నువ్వు ఇవే అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానమైనవి చెప్తున్నాను అంటున్నారు. ఆ ప్రధానమైనవి గట్టిగా పట్టుకుంటే తర్వాత దానికి అంతటికి మూలం ఏంటో తెలుసుకుని పరమాత్మే మొత్తం అని చెప్పి తెలుసుకుని ధరించవచ్చు అని. 20వ శ్లోకంలో స్వామి అత్యద్భుతంగా మొదలు పెడుతున్నారు, మొట్టమొదట ఆత్మ అనే దాంతో మొదలు పెడుతున్నారు. మన పూజ్య గురువులు ఎన్నోసార్లు చెప్తారు ఏమనంటే, ఉపాసన చేసేటప్పుడు పరబ్రహ్మ దృష్టితో ఉపాసన చేయాలి అని. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మే నాలో ఉన్నాడు, నాలోలాగే అందరిలోనూ ఉన్నాడు అనే దృష్టితోనే రోజు పూజ చేయాలి. రోజు మనం పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆ దృష్టి ఉండాలి అని. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మతో మొదలుపెట్టి అనేక వర్గాల్లో, అంటే జంతువుల్లో ఫలానా నేను, దేవతల్లో ఫలానా నేను, ఇక్కడ గురుగారు అంటారు కలగా పులగం చేసేస్తున్నాడు స్వామి. అంటే కాసేపు ఆత్మీయులో చూపిస్తాడు, కాసేపు ఇంకెక్కడికో తీసుకెళ్తాడు, కాసేపు మళ్ళీ నీలో చేతనని అంటాడు, మనస్సుని అంటాడు. అంటే ఆ ఉపాసన దృష్టి మనకు అలా, అంటే ప్రపంచమంతా వ్యాపించిన ఆ స్వామి నాలో ఉన్నాడు, అందరిలోనూ అలాగే ఉన్నాడు, సర్వభూతాల్లో ఉన్నాడు అనే దృష్టి తీసుకొస్తుంది ఈ విభూతి యోగం అని మనం అర్థం చేసుకోవాలి. సో పరమాత్మ మొదట ఏమంటున్నారంటే, అహమాత్మ గూఢాకేశ, అంటే అందరిలో ఉన్న ఆత్మ, సర్వజీవుల్లోని ఆత్మనే నేను. ఇది అత్యంత ముఖ్యం, ఇది గట్టిగా పట్టుకుంటే అది ఇంకెక్కడికే వెళ్ళక్కర్లేదు, ఇంకా వేరే కూడా అక్కర్లేదు అంటారు గురువులు. ఎందుకంటే ముందు ఆత్మ కలిగితే కదా, ముందు మనం ఉంటే తర్వాత లోకాలు గొడవ. ముందు నేను ఉన్నాను అంటే ఆ నేను ఉన్నాను అనేది ఆత్మ అని చెప్తున్నారు అనమాట. అదే స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత, అంటే ఆత్మ ఇప్పుడు లలితనా, లలితాంబికనా, కృష్ణ పరమాత్మ అనే క్వశ్చన్ కల్పవృక్షం లాంటి గురువుల నీడలో ఉన్న మనకి రాదు, శ్రీకృష్ణ లలితాంబిక కాబట్టి. అదే ఎక్కడ చెప్పినా అదే చెప్తున్నారు అని తెలుసుకోవడం. అహం అంటే నేను, నువ్వు ఆత్మవి అనేది ఎలా తెలుస్తుంది, స్ఫురణ వల్ల. అంటే ఉండడం సత్, ఉన్నాను అనుకోవడం చిత్, ఆ సత్తు చిత్తు కలిపే ఆత్మలక్షణం. ఇది మనకి వాసుదేవ సర్వమితి అని తెలియడానికి ఇది ముఖ్యం. ఆ సిద్ధాంతమే ఇక్కడ స్వామి తర్వాత అధ్యాయంలో అంతా విస్తరింపజేస్తున్నాడు అని చెప్తారు గురువు. తర్వాత ఎక్కడున్నాడు స్వామి ఆత్మగా అంటే, హృదయ పీఠిక మధ్య గతాయ అని గురువులు చెప్పినట్టు హృదయంలోనే ఉన్నాడట, అందరి భూతాల యొక్క హృదయంలో ఉన్నాడు స్వామి. ఆయన ఆత్మగా ఉండడం వల్ల ఆ కాంతి శరీరం అంతా ప్రసరిస్తుంది. మళ్ళీ చితిషి తప్పద లక్ష్యార్థ అంటే కూడా ఇదే. సర్వ జగత్తుకి నువ్వు ప్రపంచంలో చూస్తున్న ప్రతి మనం చూస్తున్న ప్రతిదానికి మూడు అవస్థలు ఉంటాయి, ఆది మధ్యం అంతం. ఆ మూడుట్లో స్వామి ఉంటాడు కానీ ఆయనకి ఆ మూడు ఉండవు అని చెప్తున్నారు. తర్వాత ఇందాక అందరు చెప్పినట్టు రుద్రనమ్మకంలో కూడా, ఇందాక అనిల్ గారు కూడా మెన్షన్ చేశారు, రుద్రనమ్మకంలో కూడా ఇదే చెప్తున్నారు. కుమ్మరి వాళ్ళలో ప్రతి వాళ్ళలో స్వామి విభూతి ఏదో రకంగా చూపిస్తూ ఉంటాడు. కుమ్మరి వాళ్ళలో, కమ్మరి వాళ్ళలో, వేటగాళ్ళలో ఉన్న పరమేశ్వరుడి నమస్కారం అని అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మ అందరి అంతా ఆత్మతత్వంగా వ్యాపించి ఉన్నప్పటికీ తనదైన విభూతుల్ని ఒక్కొక్కరు ఒకలాగా చూపిస్తూ ఉంటారు అంటూ స్వామి తన విభూతులను ఇంకా చెప్పబోతున్నారు. ఇది వింటూ ఆ విభూతి రూపంలో ఉన్న నారాయణని నమస్కరించుకోవాలి. ఇది వినడమే ఒక ఉపాసన, నిరంతర పారాయణం అని ఇందాక విద్యాక చెప్పినట్టు గురుగారు అనేక సార్లు చెప్పారు. 21 ఒక శ్లోకంలో స్వామి చెప్తున్నారు, ఆదిత్యుల తేజస్ అంతా నారాయణుడే కానీ విశేష విభూతిగా ఆదిత్యుల్లో విష్ణువుని నేను అంటున్నారు. ఈ విష్ణువు మహావిష్ణువు కాదు, ఈ ఆదిత్యుల్లో విష్ణువు, కార్తీక మాసంలో ఆదిత్య తేజాన్ని విష్ణువు అని చెప్పబడుతున్నారు అని చెప్పారు. అలాగే వెలిగే వాటిల్లో సూర్యుని నేను అన్నారు, సప్త మరుత్తుల్లో మరీచిని నేను, నక్షత్రాల్లో శశిని నేను. నక్షత్రాల్లో శశి ఏంటండి, శశి నక్షత్రం కాదు కదా అని మనం ఇంతలోనే ఆలోచించకుండా ఉండడానికి మన గురుగారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన తరపు నుంచి స్వామి చెప్తున్నాడు అంటే నక్షత్రాల్లో చూసినప్పుడు మనకి స్ఫుటంగా కనిపించే చంద్రుడు కాబట్టి అందుకని స్వామి అలా మన కోసం అలా చెప్తున్నారు. తర్వాత వేదం, వేదం గురించి చెప్తే వేదం అంతా నారాయణుడి శబ్ద స్వరూపమే, అయితే విశేష విభూతిగా సామవేదాన్ని నేను అని చెప్తున్నారు. సామం అంటే ఏంటో ఇక్కడ గురుగారు చెప్తారు, రుక్కులతో స్తోత్రం చేసి, యజస్సులతో యజ్ఞం చేసి, నాదమయమైన సామగానంతోనే దేవతల్ని లొంగు తీసుకుంటారు. అందుకు సామవేద జనితమైన సంగీతంతో ఎందరో తరించిపోయిన విషయం కూడా ఇక్కడ గురుగారు ప్రస్తావించారు. దేవతల్లో ఇంద్రుణ్ణి నేను అంటున్నారు, ఇంద్రుడిలో ఇంద్రత్వ శక్తి పరమాత్మది, అందుకే ఇంద్రాదుల్ని ఎప్పుడూ నిందించరాదు, అలా చేస్తే విష్ణువు నిందించినట్లే అని చెప్తారు. తర్వాత ఇంద్రియాలలో మనస్సును నేను అంటున్నాడు స్వామి, ఇదంతా మన అహంకారం పోగొట్టడానికే భగవానుడు ఇవన్నీ చెప్తున్నాడు అంటారు గురుగారు. మనసు లేకపోతే ఏది లేదు కదా, మనయే మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నట్లు మోక్షానికి బంధానికి కూడా మనసే హేతు. ఇక్కడ గురుగారు చక్కగా చెప్తారు, ఖడ్గంతో పళ్ళు కోస్తామో ఒళ్ళు కోసుకోవచ్చు, ఏది కోస్తామో మన ఇష్టం, ఖడ్గానికి దోషం కాదు అని. అందుకని మనసు విష్ణు విభూతిగా మనం తెలుసుకుని దాన్ని మనసే కదా అన్నిటికీ కారణం, ప్రాబ్లం అంటే సాధన చేస్తున్న స్టేజ్లో కూర్చోలేకపోవడానికి, కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి అప్పుడు మనసే విష్ణుమయం అని తెలుసుకుని దాన్ని ప్రార్థించాలి అనుకుంటున్నా. సర్వ ప్రాణికోటి యందు కదలిక స్పృహ నేను అంటున్నారు పరమాత్మ, భూతానాం అస్మి చేతన. ఇదే మళ్ళీ మనకి చిచ్చక్తి చేతన రూప అక్కడ కూడా చెప్తారు. అలాగే ఇప్పుడు మళ్ళీ రుద్రుల్లో శంకరుణ్ణి నేను అంటున్నారు. ఇక్కడ ఒక్కసారి నేను 11 రుద్రులు ఇది చదువుతున్నాను. లోకం అంతా ఈ కరోనా వైరస్ బాధ తప్పాలి. హరుడు, బహురూపుడు, త్రంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభుడు, కపద్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి, వీరు ముల్లోక శాసకులు. యక్ష రక్షకులలో విత్తేసుడు నేను అంటున్నారు అంటే కుబేరుణ్ణి నేను. వసువుల్లో పావకుడు అనే వసువును, శిఖరములు కలవాటిలో మేరువును అని చెప్తున్నారు. మేరువు దేవగిరి, ఇది భౌమం కాదు, దేవగిరి. తర్వాత పురోహితుల్లో బృహస్పతిని నేను. ఇక్కడ పురోహితులు అంటే ఏంటో కూడా గురుగారు చాలా వివరించారు. ఆ పురోహితులు బృహస్పతి నారాయణ స్వరూపం. రాక్షసుల దాటికి తట్టుకోలేక దేవతా శక్తులన్నీ ఎల్లా చెదరైనప్పుడు వారందరినీ పట్టి నడిపించి రాక్షస శక్తుల్ని సమూలంగా నాశనం చేసిన సుబ్రహ్మణ్య స్వామి విష్ణు స్వరూపం. సేనానా మహం స్కందః. జలము విస్తారంగా ఉన్న వాటిలో నేను సముద్రాన్ని అంటున్నాను స్వామి. మహర్షుల్లో నేను భృగువును అన్నారు. దివ్యమైన పలుకులని గిరామ్ అంటారు, అవి వేదములు. ఆ వేదములలో ఏకాక్షరం అంటే ప్రణవం, ఆ ప్రణవ స్వరూపుణ్ణి నేనే అని చెప్తున్నారు. యజ్ఞానాం జప యజ్ఞోస్మి, ఇది అత్యంత ముఖ్యం. మనందరం సులభంగా చేయగలిగినది, చేయవలసినది కూడా జపం అని అన్నారు గురువులు. అటు పూర్తి అంతర్ముఖం కాక, ఇటు పూర్తి బహిర్ముఖము కాక, బహిరంతర మధ్య సంధికి జపం చాలా గొప్పది. దీన్ని ధ్యానానికి, బహిశుద్ధికి కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పారు. జపానికి ఉన్న ఒక పెద్ద సులభమైనది ఏంటంటే దీనికి బయట వస్తువులు ఏమి అక్కర్లేదు. ఇతర ద్రవ్య ఆపేక్షలు కానీ, ఇతరుల ఆపేక్ష కానీ అక్కర్లేదు. నీకు నువ్వే ఒక చేసుకోవచ్చు. అందున ఇది ఒక చోట నియమంగా శరీరాన్ని కూర్చోబెడతాం కాబట్టి శరీర శుద్ధి, శబ్దరూపంతో ఉంటుంది కాబట్టి వాక్ శుద్ధి, బయటకి వినిపించకుండా మనసుతో చేస్తాం కాబట్టి మనశుద్ధి, అంటే త్రికరణ శుద్ధి జరుగుతుంది కాబట్టి జపం ఎంతో గొప్పది. జపతో నాస్తి పాతకం అని కూడా అంటారు కదా పెద్దలు. అయితే నామజపమైనా మంత్రజపమైనా ఏదైనా సరే జపం అంత గొప్పది. నిరంతరం వాసుదేవ 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 అని జపించిన వాడు కొన్ని వేల కోట్ల యజ్ఞములు చేసిన ఫలితాలు పొందుతాడు అనడంలో సందేహం లేదు అని చెప్పారు గురుగారు. వాసుదేవ సర్వమితి అనే భావన బలపడటానికి జపయజ్ఞం చాలా పనికి వస్తుంది. తర్వాత స్థావరాల్లో అంటే కదలకుండా ఉండే వస్తువుల్లో నేను హిమవత్ పర్వతాన్ని అని చెప్తున్నారు గురుగారు. హిమవత్ పర్వతం విష్ణు విభూతి కలిగింది. విష్ణు సహోదరి అయిన ఉమాదేవి విష్ణు వంశమునందు పుట్టింది అని కీర్తించడం కూడా మనం కనిపిస్తుంటుంది అనేక కీర్తనలో. ఇప్పటికీ కూడా హిమాలయాల నుండి ప్రపంచానికి రక్షణ లభిస్తుంది. యోగులకు సిద్ధులకు మహాత్ములకి ఇప్పటికీ కూడా హిమాలయాలే ఆశ్రయాలు. అందులో సర్వ ప్రపంచాన్ని తరింపచేస్తున్న గంగా యమున నదులు పుట్టిన స్థలం. గంగా యమునయోర్ మధ్య వసంతితే మే ప్రసన్నాత్మనా చిరంజీవితే వర్ధయంతి గంగా యమునయోర్ మధ్య మునిభ్యశ్చ నమః. మన మనసుని ప్రతి సంధ్యాకాలంలో హిమవత్ పర్వత ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడున్న ఋషులకు నమస్కారం చేసుకుంటే ఆ ఋషుల కృపతో బాగుంటాం. యుగాల నుండి కూడా హిమవత్ పర్వత ప్రాంతం విజ్ఞానానికి తపస్సుకి ఆధారం. ఇది తపోధామం, ఎందుకంటే విష్ణు విభూతి ఉన్నది కావున. అసలు పర్వతములంటేనే నారాయణ స్వరూపం అని కూడా గురువుగారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణ అరవిందార్పణ వస్తు నిమిత్త మాత్రం.
అమ్మా, మధురమైన గళం మన మధుది. ఇక మహాకాళికాదేవి అనుగ్రహించి వాక్శుద్ధి కూడా తోడై అందరినీ విష్ణులోక విహారానికి తీసుకెళ్లిపోయావమ్మా. కలడం బోదింగలడు గాలి గలడాకాశం గలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ దంతకన్ గలడీ తుండు గలండు తండ్రి వెతకంగా నేల ఈ ఆయటన్ చెవిసాలి కొంచెం గుంతుపోయింది. ఆహా, ప్రహ్లాదుని భక్తి, విష్ణు సహస్రంతో విభూతి విశ్వరూపం, సర్వత్రా నారాయణ అనే అనుభవంలోకి వెళ్ళడమే జ్ఞానం అండి. జ్ఞానం వేరు, ముక్తి వేరు కాదు. వాసుదేవ సర్వమిది, సర్వభూతములు హృదయమునందు అంటే ఆత్మయందు భాసిల్లుతున్నాడు. మూడు అవస్థలు, మధుగారు చెప్పినట్టు ఆది మధ్య అంతము నేనే. ఆదిత్యుల్లో విష్ణువు, చంద్రుడు, వాక్కులలో ఏకాక్షరమును, యజ్ఞములలో జపయజ్ఞము నేను అంటూ అంతటా వ్యాపించి ఉన్న భగవత్ స్వరూపాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించి మనకు వివరించారు మధు మహాకాళి గారు. ఇప్పుడు మన ముందుకి రాబోతున్న మరొక వక్త, ఆవిడికి సంస్కృత భాష అంటే చాలా మక్కువ. మోడరేట్గా కూడా వారు రెండు మూడు మురళిలు ఎంతో అద్భుతంగా విభిన్న శైలిలో కొత్తగా వారు సమర్పించారు. అవునండి, నేను చెప్పబోయేది రమా జయంతి గారి గురించి. ఎల్లవేళలా నారాయణ మహానామ జపంతో తరించడమే మానవుని లక్ష్యం కావాలి. ప్రహ్లాదుడు అసురుకురములో జన్మించిన పరమ భక్తాగ్రేసుడు, సాక్షాత్ విష్ణు భగవానుడు ప్రహ్లాదుడిని నేనే అని చెప్పుటి వలన భక్తి యొక్క పరాకాష్ట స్థితి యందు భక్తుడు భగవంతుడు ఒక్కటే అన్నది పరమసత్యం. మరి రమాజయంతి గారు మనతో చెప్పబోతున్న ఆ సత్యాలను కూడా విందామా? రమాజయంతి గారు స్వాగతం అండి.
శ్రీకృష్ణ శరణం మామ, అందరికీ నమస్కారం. ఇవాళ అబ్బబ్బబ్బా, సరిగ్గా మురళిలో మాట్లాడదామని కూర్చోగానే ఎవరబ్బా ఇలా తలుపులు బాధేస్తున్నారు? వస్తున్నా వస్తున్నా, ఓయ్ ఓయ్ వస్తున్నా, ఒక్క నిమిషం. ఎవరండి?
ఇక్కడ మురళి జరుగుతోందని విని వచ్చానమ్మా.
అలాగా, చాలా సంతోషం. సరేనండి, కూర్చోండి. మీ పేరేంటి?
నా పేరా? నాకు చాలా పేర్లు ఉన్నాయి, కానీ అంతా నన్ను పార్థసారథి అంటారు.
అలాగా చాలా బాగుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు?
నేనేమి చేయను, కానీ అన్ని నా చేతుల మీద నడుస్తూ ఉంటాయి.
అబ్బో, మీరు చాలా చిత్రంగా మాట్లాడతారండి. అన్నట్లు ఆ చేతులు ఆ ప్యాకేజ్ ఏమిటి? ఏమిటో ఫ్లూట్ లా కనిపిస్తోంది నాకు.
అవును, నేను సరదాకి ఫ్లూట్ వాయిస్తూ ఉంటాను అన్నట్లు మీరేం చేస్తూ ఉంటారు?
నేనా? నేను రీసెర్చ్ స్కాలర్ అండి.
అలాగా అయితే మీకు బోలెడ్ అవార్డులు వచ్చి ఉంటాయి కదా.
అరే మీకు ఎలా తెలుసు? నేను చాలా కష్టపడి పనిచేస్తానని, చాలా తెలివిగా కూడా పనిచేస్తానని నాకు చాలా అవార్డులు ఇచ్చారండి.
చాలా బాగుంది, ఇంకా ఏం చేస్తారు?
నేను మన గురుక్యో నమః సమూహంలో, తెలుగు అసోసియేషన్లో, ఇంకా హిందూ సమూహాల్లో కూడా తరచూ పాల్గొంటూ ఉంటానండి. నేను సాధారణంగా ఎవరికి చెప్పను కానీ మీరు అడిగారు కాబట్టి మా ఊళ్ళో అందరూ నేను చాలా చురుకు అని అంటూ ఉంటారండి.
మీరు గురుభ్యో నమహాలో కూడా మోడరేటింగ్ స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని తెచ్చి చూపిస్తూ ఉంటారు. అంటే మీరు చాలా ప్రజ్ఞావంతులు అన్నమాట కదా.
పోదురు, అలాంటివి ఏమీ లేదులేండి. కానీ ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకోనండి నాకేదో వెలితిగా అనిపిస్తుంది. ఏదో కొరత, ఏదో అసంతృప్తి, ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తపన, ఎందుకో మరి అర్థం కాదు.
అది ఆ కొరతకి కారణము ఈ ప్రజ్ఞంతా నాది నాదే అన్న భావన. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞగా నెలకొన్న వారెవరు అని ఆలోచించారా? సమస్త జీవరాశికి బీజం ఎవరు? ఎవరి వల్ల ఈ ఐశ్వర్యాలన్నీ సంభవిస్తున్నాయో అని ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఇలా చెప్తున్నానని చిన్నబుచ్చుకోకండి. అలా ఆ పరబ్రహ్మని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తమని తాము పొగుడుకోవాలని అన్న అహంకారము ఉండదు, ఇతరులని నిందించాలన్న ద్వేషబుద్ధి ఉండదు.
అవునండి, నిజమే, చక్కగా చెప్పారు. ఎక్కడ తేజస్సు, శక్తి, ఐశ్వర్యం, విద్య ఉన్నతంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయో అక్కడ స్వామి విభూతి స్థితమై ఉంటుంది. అందరూ కోరుకునే సమృద్ధి అనే లక్షణమే వాసుదేవుడు. సుష్టు, పుష్టి, సంపూర్ణత, నిండుతనం, ఇవన్నీ మనకు అందరికీ ఇష్టమైనవే. ఇందాక అందరూ వక్తలు చెప్పారు కదా రకరకాల విభూతులు. విద్యాగారు చెప్పారు బాలమురళీకృష్ణ గారి గొంతులో ఉన్న అమృతం. నేను క్లీవ్లాండ్లో ఉంటాను కాబట్టి మా ఊర్లో లెబ్రాన్ జేమ్స్ అని బాస్కెట్బాల్ ఛాంపియన్ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చాలా అద్భుతంగా ఆడతారు ఆయన, 5 ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు, మాకెంతో గర్వకారణం. కానీ ఆయన చూసినప్పుడు ఆయన అంత అద్భుతంగా ఆడుతూ ఉంటే ఏదో దైవాంశ అని అనుకునేదాన్నే, కానీ అది కూడా స్వామి విభూతే కదా. సూర్యుని కిరణాలని మనం ఎలా కలిపి చూస్తున్నామో అలాగే విభూతులని, నారాయణి కూడా కలిపి చూడమని గురువు గారు చెప్తున్నారు. ఈ విభూతులని స్త్రీహి అంటే లక్ష్మీహి అంటారు. ఈ లక్ష్ముల వెంట పరుగులు పెట్టే నేను లక్ష్మీవాన్ సమితింజయ అని తెలుసుకోలేకపోయాను. అల్లకల్లోలం లేని ఈ మనస్సు మౌనం వహించి లక్ష్మి, లక్ష్మీవాన్ ఇద్దరూ ఒకటే అని ఎప్పటికి గ్రహిస్తుంది? ఒక లక్ష్మినే పట్టుకుంటే మనకు మిగిలేది కొరత, వెలితి, అసంతృప్తి మాత్రమే. ఎందుకంటే లక్ష్మీవాన్ లేని లక్ష్మి అసంపూర్ణమే కదా. సంపదని సంపదగా కాకుండా వాసుదేవ విభూతిగా చూసేవాడిని మాత్రమే విభూతి యోగానికి అర్హత. మనకి స్వామి విభూతులు ఇచ్చింది విభుణ్ణి తెలుసుకోవడానికి, ఆ విభుణ్ణి మన అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే. సంసార సాగరంలో కొట్టుకుపోతున్న మనకి విభూతులు స్వామి మన కోసం విసిరిన తాళ్ల లాంటివి. ఈ ప్రపంచాన్ని వదిలి పరమాత్మను పట్టుకోవటం మన వశం కాదు కాబట్టి ప్రపంచంతోనే పరమాత్మను పట్టుకునే సాహసం చేయాలి. ఇలా విభూతులని, విభుణ్ణి ఊర్ధ్వ దృష్టితో కలిపి చూడటమే లక్ష్మీనారాయణుల ఉపాసన. ఇంతకీ ఈ ప్రపంచం పరా, పశ్చంతి, మధ్యమ అన్ని అయ్యాక మనకు కనిపించేది వైఖరి మాత్రమే, అంటే పావుభాగమే. విభూతుల్లో నిమ్నమైన విభుని పావుభాగం అంటే పాదాన్ని పట్టుకుంటే స్వామి మనకి కొత్త చూపిస్తాడు. ఆ చూపుతో భిన్నత్వాన్ని ఛేదించి ఏకత్వంలోకి అడుగులు వేయించమని గురువుగారి వాత్సల్యంతో స్వామిని ప్రార్థిద్దాం. అనుకోకుండా ప్రత్యక్షమై మీరు ఎంత చక్కటి ఆత్మశోధనకి అవకాశం ఇచ్చారండి. అరే, ఇప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉండాలి మురిది పట్టుకుని, ఇంతలో ఎలా అదృష్టమయ్యారబ్బా? ఎక్కడా కనిపించడం లేదు. ఏమండి ఏమండో ఏదో పేరు చెప్పారబ్బా. సర్వం శ్రీ గురుశల అరవిందార్పణమస్తు స్వస్తి.
రమాజయంతి గారు విభిన్నంగా మాట్లాడతారు అంటే ఇంత విభిన్నంగా శ్రీకృష్ణ పరమాత్మనే తీసుకొచ్చి మాట్లాడతారని మటుకు కళలో కూడా అనుకోలేదండి. చాలా బాగుంది విద్య గారు. మరి మన నెక్స్ట్ స్పీకర్ గురించి పద్మాసంత గారి గురించి చెప్తారా?
నేను శ్రీలక్ష్మి పాయింట్ని సెకండ్ చేస్తాను. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా కొత్త పందాలు మొత్తం సమరైజ్ చేసి చెప్పడం రమగారు బాగుంది. సో మేము చేసిన ఎక్స్పెరిమెంట్ని టకటకా టకటకా పుష్యా గారిని ఫొటోస్ కూడా పంపడం జరుగుతుంది. సో 26 నుంచి 42 శ్లోకాల్లో జరిగిన మొత్తం మనకి విభూతి యోగంలో చెప్పిన అందరి పిక్చర్స్ని ఒకసారి మనం పలకాలి తెలుసుకోవాలి. నేను గబగబా చేస్తాను. చెట్లలో ఆయన రావి చెట్టుట, తర్వాత దేవర్షులలో ఆయన నారదుడుట, గంధర్వులలో ఆయన చిత్రరథుడుట, సిద్ధులలో కపిలమునిట, తర్వాత అశ్వములో ఉచ్చైశ్వము అంటే తెల్లటి అశ్వం ఎంత అద్భుతంగా ఉందో, తర్వాత ఏనుగుల్లో ఐరావతం అంటున్నారు, నరుల్లో రాజుని అంటున్నారు, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని అంటున్నారు, పాడి ఆవులలో కామధేను అంటున్నారు, ప్రజల ఉత్పత్తి కారణభూతైన మన్మథుని నేనంటున్నారు, సర్పములో వాసుకి అంటున్నారు, నాగుల్లో అనంతుడిని అంటున్నారు, తర్వాత జలములలో వరుణుడు అని అంటున్నారు, ఇంకా తేజవంతులో తేజస్సుని అంటున్నారు. ఆ తేజస్సు మనకి ఎక్కడో కాదు, మన గురువుగారి కళలో కనిపిస్తూ ఉంటుంది కదా. జయించేవారి యొక్క జయాన్ని అంటున్నారు, తర్వాత ప్రయత్నం చేసిన వారి యొక్క ప్రయత్నము, విశ్వ ప్రయత్నం చేయాలి. మనం ప్రతి దాంట్లోనూ ప్రయత్నం చేస్తే నెక్స్ట్ స్టెప్కి ఆ ఎదుగుదల మనకి ఎంతో ముఖ్యం. అది అవుతుందో లేదో మనకు మనమే సెల్ఫ్ అసెస్ చేయాలి అనుకుంటూ గురువుగారు చెప్పారు. ఆ కారణం చేతనే చేరుతున్న ప్రతి వారికి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఫామ్ పంపడం జరుగుతోంది. ఆ ఫామ్ని ఫిలప్ చేసి ఎవ్రీ ఇయర్ ఇస్ దర్ ఎన్ ఇంప్రూవ్మెంట్ వితిన్ ఆసెస్, మనకు మనమే జడ్జు. సాత్వికలో అది కూడా ఆ ప్రయత్నం కూడా విభూతి. అది ఎంత బాగుందో కదా, విభూతి యోగంలో ప్రయత్నం కూడా భగవంతుడి యొక్క విభూతియే. సాత్వికుల యొక్క సత్వగుణాన్ని నేనే అంటున్నారు. యాదవుల్లో కృష్ణుణ్ణి, పాండవుల్లో అర్జునుణ్ణి, తర్వాత మున్నుల్లో వేదవ్యాసుణ్ణి, కవుల్లో శుక్రాచార్యుడు. మన గురుగారు మనకి ఎంతో మందికి మనకి గురువులు ఉన్నారు, మనకి ప్రపంచంలో ఉన్నారు. కానీ ఒక గురువు ఒక అత్యద్భుతమైన కవిగా మన గురుగారి రూపంలో ఉండడం అనేది చాలా అరుదైంది. ఎంతో మంది ఉంటారు, వారిని మనం అండర్మైన్ చేయట్లేదు, వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. బట్ ఒక కవి హృదయం నుంచి వచ్చే ఒక విభూతి యోగం యొక్క ప్రసంగం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనసుకు హత్తుకునేటట్టుగా ఉంటుంది ప్రతిదీ. అసలు ఒళ్ళు గగ్గరపడిపోతూ ఉంటుంది. అది మునుల్లో వేదవ్యాసుడని, కవుల్లో శుక్రాచార్యుడని, దండించే వాళ్ళ యొక్క దండనం నేను. ఈ పిక్చర్ ఎంత బాగా పెట్టారు పుష్యా చూడండి. జయించుకునే వాళ్ళు నీతి నేను, రహస్యంలో మౌనంట. ఎవరైనా మనకి ఏదైనా చెప్తే మళ్ళీ మనం ఎవరికి ఏది చెప్పకుండా అది మనలోనే ఉండిపోవాలి. ఆ రహస్యంలో మౌనం, ఆ మౌనం కూడా విభూతియే. జ్ఞానవంతుల్లో జ్ఞానాన్ని నేను, సమస్త ప్రాణికోటికి బీజాన్ని నేను, నేను లేకుండా ఈ జగత్తు ఉండదు, అంతటా అంతయు పరమాత్మయే. సామాన్యుణ్ణి జ్ఞానిని ఆయనేట, ఇవన్నీ సర్వం శ్రీకృష్ణమయం. అది మనం తెలుసుకుని మన వారికి నమస్కరిస్తూ ఈ నెల ఋషిపీఠం సంచిక, కొత్త సంచిక మీ అందరికీ వచ్చి ఉంటే కనుక జగమంతా రామరాజ్యమే రా అని రాసి రావాలి కావాలి. అది శ్రీరాములు వారి పిక్చరు, నేను ఇప్పుడు అదే మీకు పంపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ దీన్ని తీసుకుని నేను ఆ ఫోటో పంపించాను, అందరికీ కనిపిస్తూ ఉండుండాలి అది కనుక. ఇది యాక్చువల్లీ వచ్చిందా లేదా? వచ్చిందా అండి? నేను మళ్ళీ పంపిస్తాను. ఓ నేను పంపించలేనేమో అనుకుంటా, యాక్చువల్లీ ఇప్పుడే నిన్న పంపిస్తున్నాను. ఐ డోంట్ నో, ఇదిగోండి వచ్చింది.
ఋషిపీఠం కొత్త సంచిక, ఏప్రిల్ సంచిక అన్నమాట. ఈ ప్లవనామ సంవత్సరం వచ్చే మంత్ మనకి ఉగాదికి శ్రీరామ రామ కళ్యాణం, ఉగాది రెండు మనకి ఏప్రిల్లో వస్తున్నాయి. జగమంతా రామరాజ్యమే రావాలి కావాలి. ఈ ఇది పట్టుకుని పద్మాజ్ అంట ఏమండి ఇలా చేద్దాము అంటూ అన్న వెంటనే ఎంతో మంది స్పందించి ఒక అన్బిలీవబుల్ గా జరుగుతోంది. ఎప్పుడు ఒక నెల రోజులు అయిందేమో శ్రీరామనవమి టైంకి కోటి సార్లు శ్రీరామ రామ జయరామ అనుకుంటూ హనుమంతుడిది ఇది ఈ రెండు జపాలు వారు ముందుకు నడిపిస్తున్నారు. ఆ తర్వాత అందరి కౌట్ చేసి ఆ కోటి నామో జపము అది సమర్పించుకోవాలని. తర్వాత బుక్ క్లబ్ కూడా, ఋషి యజ్ఞము మైండ్ అండ్ బుక్స్, దానికి కూడా అత్యద్భుతంగా నడిపిస్తున్నారు. పద్మాచంట గారు ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగం మొదలు పెడుతూ నేను ఓవర్ టు శ్రీలక్ష్మి.
విద్య, నువ్వు పుష్య గారు పంపించిన ఆ చిత్రాలన్నీ చూస్తే నాకు ఒక శ్లోకం గుర్తుకొచ్చింది. అది భక్త ప్రహ్లాదుడి దాంట్లోనే
ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేగలడు తానవాగ్రని వింటే
అని చెప్పి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పినట్టు పుష్య గారు ఎంతో చక్కని చిత్రాలను నిమిష నిమిషానికి పంపిస్తున్నారు. అమ్మా, నీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దివ్యదృష్టిని క్షమించండి, దివ్యదృష్టిని అనగా జ్ఞాననేత్రమును అర్జునునకు ప్రసాదింపగా అనన్య భక్తితో పద్మ ఆచంట గారు దర్శించి విశ్వరూప విశేషాలను వర్ణించబోతున్నారు. మరి విందామా?
పద్మ ఆచంట మొదలెట్టే ముందర మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. ఇది మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అరగంట క్రితం అంటే మా టైంలో, నేను విజయవాడలో ఉన్నా ప్రస్తుతం, 5:45 తెల్లవారుజామున నేను ఫోన్ చేశాను మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు. నాకు మల్లాది శ్రీరామ్ ప్రసాద్ బాగా తెలుసు, నాకు జూనియర్, చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగా. సో ఆ చనువుతో నేను అడిగిన వెంటనే విశ్వరూప సందర్శనం ఇవాళ మాకు మురళి అని ఒక పాట పాడగలరా అని అడిగిన వెంటనే ఆయన మనకి వెంటనే ఒప్పుకున్నారు. అది మన వారు మన స్పెషల్ గెస్ట్ ప్రసాద్ గారు, మల్లాది ప్రసాద్. చాలా 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 సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరం విఆర్ బ్లెస్డ్ వారి మీ కంఠంలోనే ఈ పాట వినడం కోసం. ఈ విశ్వరూప సందర్శన యోగం యొక్క పాటని హనుమాచార్య గారు ఆయన దర్శించి ఆలపించిన, రచించిన, ఆలపించిన గీతం. దీనికి మల్లాది ప్రసాద్ గారి గురువు గారు అయిన నేదనూరు గారు స్వరపరిచారు అని చెప్పారు నాకు. విందామండి వారి గురించి.
శాశ్వతులమైతిమి ఇక జే విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో. శాశ్వతులమైతిమి ఇక జేము నా జన్మము. తాళపాక హనుమాచార్య వారి కీర్తన్ని ముఖారి రాగంలో మా గురుగారు నేదనూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచారు. రూపక తాళం. విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో దీవో విష్ణు రూప దీవో శాశ్వతులమైతి మిక జయము జయము నా జల్మము శాశ్వతులమైతి మిక జయము జయము జల్మము విశ్వరూపమి దివో విష్ణు రూపమి దివో విశ్వరూపమి దివో శాశ్వతులమైతి మియుగ జయము జయము జల్మము విశ్వరూపమి దివో విష్ణు రూపమి దివో కొండ వల్టి హరి రూపు గురుదైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు కొండ వల్టి హరి రూపు గురుదైన తిరుమల పండిన వృక్షములే కల్పదరులు కొండవల్టి హరి రూపు గురుదైన తిరుమల పండిన వృక్షములే కల్పదరులు నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు మెల్డుగ ప్రత్యక్షమాయ మెరుగోనాజల్మము నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు మెల్డుగ ప్రత్యక్షమాయ మెలుగోనాజల్మము విశ్వరూపమి దివో విష్ణు రూపమి దివో విశ్వరూపమి దివో మేడవటి హరి రూపు మేడవటి హరి రూపు మించైన పైడి గోపుర మాడనే వాలిన పక్షుల మరులు వాడల కోనేటి చోట్ల వైకుంఠ నగరము ఈడమాకు పొడ చూపే ఇక మే పోవరము ఈడమాకు పొడ చూపే ఇక మే పోవరము విశ్వరూపమి దివో విష్ణు రూపమి దివో విశ్వరూపమి దివో విష్ణు రూపమి దివో కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఇటులేని శ్రీ వెంకటేశుడితడు కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఇటులేని శ్రీ వెంకటేశుడితడు వాటపు సొల్ములు ముద్ర వక్ష బుడల మేల్మల్గ కూటువై నన్నేలితి ఎక్కువ ఓ నాదపము వాటపు సొల్ములు ముద్ర భక్ష బూడల మేల్మల్గ కూటువై నన్నేలిది ఎక్కువ నాదవము విశ్వరూపమిది ఓ విష్ణురూపమిది ఓ విశ్వరూపమిది ఓ విశ్వరూపమిది ఓ విష్ణురూపమిది ఓ విశ్వరూపమిది ఓ విష్ణురూపమిది
భగవత్ సాక్షారానికి భగవంతుని సాక్షాత్కారానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. అమ్మా పద్మాసంత గారు విశ్వరూప విశేషాలను వర్ణించరా.
శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. అర్జున ఉవాచ: మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్ త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో విగతో మమ. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ నన్ను అనుగ్రహించడానికి అధ్యాత్మ జ్ఞానం పరమ రహస్యమైనది చెప్పావు, దానివల్ల నా అజ్ఞానం పోయింది అన్నాడు. ఇక్కడ గురువుగారు చెప్తూ అర్జునుడికి అజ్ఞానం పోయినా రావాల్సిన జ్ఞానం రాలేదు, అందుకే ఇంకా శ్రీ భగవాన్ ఉవాచ అంటూ మళ్ళీ భగవానుడు మాట్లాడారు అని చెప్పి ఇక్కడ వివరించారు. అయితే నేను అర్హుడనైతే శాశ్వతమైన నీ దివ్య రూపం నాకు చూపించు అని అర్జునుడు అడిగాడు. శ్రీ భగవాన్ ఉవాచ: పశ్యమే పార్థ రూపాణి శతసో అత సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు చెప్తూ ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడి సమర్థతని బట్టి కాక అర్హత ఉంది కనుక విశ్వరూప దర్శనాన్ని చూపిస్తున్నాను అన్నాడు. పార్థ, అసంఖ్యాకాలై బహువర్ణాకృతులు కల నా అలౌకిక రూపాలను చూడు అన్నాడు. పరబ్రహ్మను అధిష్టానంగా చేసుకుని సర్వ జగత్తు ఆయనయందే భాసిస్తూ ఉన్నది. ఇంకా 6, 7, 8 శ్లోకాల సారంగా: పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మర్దస్తదా బహున్య దృష్టాపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అర్జున, 12 ఆదిత్యులు, 8 వసువులను, 11 రుద్రులను, అశ్విని దేవతలను, మరుద్గణాలను చూడు. ఇంకా నీవు చూడాలనుకునే వాటిని అన్నిటినీ నా శరీరంలో చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచ్చక్షుష దివ్యం దదామితే చక్షుషు పశ్యమే యోగమైశ్వర్యం. కానీ చర్మచక్షువులతో నా నిజరూపాన్ని చూడలేవు, అందుచేత నీకు అలౌకిక దృష్టిని ఇస్తున్నాను. ఈ దివ్య దృష్టితో నా యోగశక్తిని చూడు. ఇక్కడ గురువుగారు: అర్జున, ద్వాదశ ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, అశ్విని దేవతలను, మరు గణాలను చూడు. ఇంకా పూర్వం నీవు చూడని ఆశ్చర్య రూపాలు కూడా చూడు అంటూ చూడు అన్న స్వామియే చూసే చూపు కూడా ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు. స్వామి అర్జునుణ్ణి గుడాకేశ అంటే నిద్రను జయించినవాడా అని, అధ్యాత్మ విద్యకు ఇది ప్రధాన అర్హత అని వివరించారు. ఇప్పటిదాకా ద్రష్టగా ఉన్న స్వామి దృశ్యంగా వచ్చాడు. ఇక్కడ భగవానుడు కనిపించేవాడు కాదు, గమనించేవాడు అని గురువుగారు వివరించారు. భగవంతుడి దయ ఏదైనా చేయగలదు అని, మన భక్తికి ఆ దయను తెచ్చుకోగలిగే శక్తి ఉంది అని, భగవంతుడి దయకు అన్నీ తెచ్చే శక్తి ఉంది అన్నారు. ఇక్కడ గురువుగారు అవతార పురుషులు అయిన గురువులు చూడగలిగే చూపిస్తారు అని, చూపు ఉన్నవాడికే చూపిస్తాడు సామాన్య గురువు అని గురువుల మధ్య భేదాన్ని వివరించారు. ఇంకా 9వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు సంజయ్ ఉవాచ: ఏ ముక్తో తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వర్యం. అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతో ముఖం. ఇక్కడ ఈ శ్లోకాలన్నిటికీ కూడా చెప్తూ భౌతిక చక్షువులు మనశ్చక్షువులు కలిపి భౌతిక దృష్టి అంటారని, ఈ రెండు దృష్టిలకి కూడా దేశ కాల వస్తు పరిమితులు ఉన్నాయి అని వివరిస్తూ, సృష్టిలో దేనికైనా చూడగలిగే పరిచ్ఛిన్న దృష్టియే మనకి ఉన్నది అని ఇక్కడ గురువు గారు వివరించారు. ఇన్ని ఇన్ని అంటూ వేరుగా చూస్తే భయం వేస్తుంది, కానీ ఇన్ని ఆయనే అని ఒక పట్టు చిక్కితే అనంత కాలం మీద కూడా ఒక పట్టు, భగవంతుడు అక్కడ అనంతుడు అని నమస్కరించగలం అని చెప్పి గురువు గారు వివరించారు. సమర్థతలు అన్నిటికీ ప్రభు అయిన హరి పార్థుడికి పరమం రూపం ఐశ్వర్యం, పరమోత్కృష్టమైన ఈశ్వర రూపాన్ని చూపించాడు. ఇక్కడ గురువు గారు విశ్వరూపం అంటే ఒక మిరాకిల్ కాదని, ఒక ఇంద్రజాలం కాదని, అర్జునుడు పడిన భ్రమ కాదు అని, అది ఎప్పుడూ ఉన్న సత్యం, మనం అనుభూతిలోకి తెచ్చుకోలేకపోతున్నాము అని వివరించారు. అర్జునుడికి అర్జునుడి మీద తన యోగ శక్తిని ప్రసరింపజేసి ఆయనకి దివ్య చక్షులను ఇచ్చి భగవానుడు దివ్య రూపాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన అర్జునుడికి ఆశ్చర్యంతో ఒళ్ళు పులకరించింది. తర్వాత శ్రీలక్ష్మి గారు చెప్తారు. సర్వశ్రీకృష్ణ చరణ అరవింద అర్పణమస్తు. స్వస్తి.
అద్భుతమమ్మా, నీకు ఇక్కడ విషయం చెప్పాలి. విశ్వరూపమిది ఓ ఆహా జగన్మోహనాకార, నీ దివ్య దర్శనం వల్ల ధన్యుడనైతిని. రాజేశ్వరి గారు అదే సమయానికి అటు గురువుగారి దివ్యమంగళ స్వరూపము, ఆ వెంకటేశ్వర స్వామి అద్భుతమైన దివ్య విగ్రహాన్ని కూడా దర్శింపచేశారు. మరి ఇంత అద్భుతమైన పాటను పాడిన మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం అవటం లేదు. మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు మా గురుభ్యో నమః గురుకులం నుండి ప్రతి ఒక్కరూ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు. ఆ జగన్మోహనాకారుని నీ దివ్య దర్శనం వల్ల ధన్యమైన మా జన్మను ఎంతో పార్వశంతో స్వామి విశ్వరూపానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. పద్మ ఆచంట గారి వాక్ కుసుమాలతో అర్చించిన ఆ స్వామివారి దివ్యమంగళ విశ్వస్వరూపాన్ని మరొక్కసారి దర్శించుకుందాము. పదండి.
పరమాత్మని యొక్క మహిమ నైసర్గికము. విశ్వరూపము అంటే పరమాత్మని యొక్క రూపము. విశ్వమంతా వ్యాపించి ఉన్నది. భగవానుడు అనంతుడు. ఈ అనంత విశ్వాన్ని నియంత్రిస్తున్నాడు. ఈ అనంత విశ్వాన్ని, అనంత కాలాన్ని ఒక్కసారి మనం చూడగలమా అనే సందేహం మనకి వస్తే, అది చూడగలిగితే అది విశ్వరూప సందర్శనమవుతుంది. దేశపరిధి కాలపరిధి దాటినప్పుడే అది సాధ్యపడుతుంది. భగవద్ దర్శనానికి దివ్య దృష్టి ఉండాలి. దివ్య చక్షువుతో స్వామి విశ్వరూపాన్ని చూసిన అర్జునుని జన్మ ధన్యమైనది. సూర్య ప్రకాశంతో దేదీప్యమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు వాసుదేవుడు. ఆ అనంత చిన్మయ స్వరూపంలో సమస్త జగత్తుని దర్శించిన అర్జునుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఆనంద పార్వశ్యంతో శరీరం పులకించింది. తుది మొదలు లేని అనంత రూపాన్ని దర్శించిన వాడై చేతులు జోడించి శిరస్సు వంచి దేవదేవుని పాదాలపై ప్రణమిల్లి గద్గద స్వరంతో సమాధి భాషలో ఆనంద పార్వశ్యంతో నారాయణుని స్తోత్రం చేస్తాడు.
వేదాలి రక్షించి దేవాసురుల చీర వారాన్ని తిరగా
కాదు నీ శరీరంలో సమస్త దేవతలు కనిపించాయి. నాభి కమలంలో కూర్చుని ఉన్నాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. సమస్త ఋషులు దేవతలు దివ్యమైన నాగజాతులు కనిపించాయి. అనంతమైన రూపంలో ఎన్నో ఉదరములు ఎన్నో బాహువులు ఎన్నో వక్త్రములు ఎన్నో నేత్రములు. సృష్టిలో అన్ని నారాయణ స్వరూపాలుగా గోచరిస్తాయి. మొదలు గాని మధ్యము గాని తుది గాని గోచరించడం లేదు అర్జునుడికి. దేదీప్యమానమైన కిరీటం, చేత గద, తేజో కాంతితో విరాజిల్లు, సుదర్శన చక్రము, శంఖము, పద్మము, శాంగాయుధము ధరించిన వాసుదేవుని దేహము తేజో రాశితో వెలిగిపోతోంది. వనమాలీ గదీ శాంకీ శంకీ చక్రీ చనందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. ఈ సర్వ జగత్తుకి నీవు పరం విధానం, తరగని ఆధారానివి, శాశ్వత ధర్మాలని రక్షించేవాడువు నీవు. అనేక అవతారాలని ఏకకాలంలో దర్శించితిని స్వామి, నీవు సనాతన పురుషుడవు అని అనుభవమైనది అన్నాడు అర్జునుడు. విశ్వమంతా విరాజిల్లుతున్న నీ విరాట్ స్వరూప దర్శన భాగ్యము కలిగినయ్యా. సూర్య చంద్ర నేత్రములతో ఆది మధ్యాంతరములు లేని అనంత శక్తితో బాసిల్లుతూ, అనంత బాహువులతో అగ్ని జ్వాలలు వెదజల్లుతున్న ముఖంతో ఈ సృష్టినంతటిని నీ తేజస్సుతో తపింపచేస్తున్న హే వాసుదేవా, సర్వ దిక్కులు నీవేవై ఉగ్రరూపుడవై ఉన్న నిన్ను చూసి ముల్లోకాలు కంపిస్తున్నాయి. భయము భీతిని కలిగించే ఆ ఉగ్ర రూపం నోట్లోనికి అదిగదిగో దేవతలు వెళ్ళిపోతున్నారు. ఎందరూ లోనికి ఆకర్షింపబడుతున్నారు. నీ కాల స్వరూపమును చూసి సిద్ధులు, ఋషులు లోకాలు క్షేమంగా ఉండాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. నారాయణ విశ్వరూప దేవదేవ అంటూ వేద మంత్రములతో స్తుతిస్తున్నారు. రుద్రులు, వసువులు, సాజ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, గంధర్వ యక్షసుర అసురులు, సిద్ధులు వీరందరూ మహోగ్రమైన నారాయణుని విశ్వరూపాన్ని చూసి స్తోత్రాలతో స్తుతిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. కృష్ణ అనేక నేత్రాలతో, హస్తాలతో, ఉదరములతో, పదునుదేరిన కోరలతో, తెరుచుకున్న నోళ్లతో భయంకరముగా విరాజిల్లుతున్న నీ రూపాన్ని చూసి లోకాలు గడగడలాడుతున్నాయి. అనంత లోకాలను స్పృశిస్తూ ఆకాశాన్నంటుతున్న నీ శిరస్సులు, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వర్ణంతో ఉంది స్వామి. నీ మహోగ్ర రూపాన్ని చూస్తుంటే నా మనస్సు అల్లకల్లోలమవుతోంది. నిలవలేకపోతున్నాను అని వేడుకున్నాను అర్జునుడు. భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖములు కాలాగ్ని వలె బాసిస్తున్నాయి. నాకు దిక్కు తెన్ను తెలియటం లేదు, ఆరాటం కలుగుతోంది అని వేడుకున్నాడు. అదిగో నీ నోట్లోకి ఆ ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులు వెళ్ళిపోతున్నారు. వారి వెనకాలే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కూడా వెళుతున్నారు. పాండవ యోధులు కూడా నీ నోట్లోకి ఆకర్షింపబడిపోతున్నారు. భయంకరముగా ఉన్న నారాయణి నోర్ల యందు ప్రవేశిస్తున్న వారిలో కొందరు స్వామి కోరలలో చిక్కుకొని ఉన్నారు, మరికొందరు స్వామి దంతాలలో ఇరుక్కుని ఉన్నారు. వారిని నారాయణుడు నాలుకతో లోపలికి తోస్తున్నాడు. మరికొందరు దంతములలో చిక్కుకుని నుజ్జునుజ్జవుతున్నారు. నారాయణుని భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా పరమాత్మ యందే ఉన్నాయని గ్రహించాడు అర్జునుడు. నారాయణుడు కాలాతీతుడని, కాలకాలుడని అతనికి తెలిసింది. నదులన్నీ సముద్రంలోకి ఎలా అయితే కలిసిపోతాయో అదే విధంగా సమస్త సృష్టి నీ నోట్లోకి ప్రవేశిస్తున్నది. అనంత కాలానుభూతిని నీలో చూపించావు. మండుతున్న అగ్నిలోకి మిడతలు అతివేగంగా ఎలా వెళ్లి పడిపోతాయో అలా నీ నోట్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు. కాలో జగత్ భక్షక, కాలమనే మహాశక్తిలో ఐక్యమైపోతున్నారు. కాలాగ్ని శక్తిలో భస్మమైపోతున్నారు. ఓ నారాయణ, మండుతున్న ముఖాలతో, తెరిచిపెట్టుకున్న నోళ్లతో సమస్త జనులను అలా మింగుతూ ఆస్వాదిస్తున్నావు స్వామి. ఏదయ్యా నీ ముగ్ధ మనోహరమైన దివ్య రూపము? ఈ భయంకర ఆకారములతో సర్వము భక్షిస్తూ ఉగ్రరూపంలో ఉన్న నారాయణ, ఇంతకీ నువ్వు ఎవరయ్యా స్వామిని అడిగాడు అర్జునుడు. ఈ సృష్టి లీల అంతా నాది. నేనే నా సంకల్పంలో ప్రభవించి భాషించి లయిస్తున్నది. దివ్యులకు దివ్యర్షులకు అగోచరమై ఉన్నాను. విశ్వ విరాట్ స్వరూపాన్ని నేనే, సృష్టి స్థితి లయ నేనే, సూర్య చంద్రులు నేనే, పంచభూతాలు నేనే, సమస్త బ్రహ్మాండాలు నాలోనే పరిభ్రమిస్తున్నాయి. నేను ఇలా ఎందుకు కనిపిస్తున్నాను అని అడిగిన నీ ప్రశ్నకు సమాధానం, ఓ కౌంతేయ, నేను కాలాగ్ని రుద్రుణ్ణి, కాలస్వరూపాన్ని, లోకాలన్నిటినీ క్షయింపజేయువాడిని, పెంపొందించువాడిని నేనే. ఇప్పుడు నేను ఇలా ఎందుకు కనిపిస్తున్నాను అన్న ప్రశ్నకు సమాధానం, సకల లోకాభీష్ట ప్రదాయుడైన నేను వీరిని భక్షించడానికి వచ్చిన కాలస్వరూపుణ్ణి. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. నీవు సంహరించకపోయినా వారు మరణించుట తథ్యము. వీరిలో ఏ ఒక్కరూ మిగలరు. నేను చంపుతున్నాను అనే అహంకారాన్ని విడు. నీ ద్వారా నేను ఇదంతా చేయిస్తున్నాను అనే సత్యాన్ని గ్రహించు. సవ్యసాచి, భయం లేదు. ఇప్పుడు నీ మోహము నశించును. నిష్కాముడవై కర్మ ఫలములన్నీ నాకే అర్పించి యుద్ధం చేయి, శత్రువులను జయించు, రాజ్యాన్ని అనుభవించు అని భగవాను అడిగెను. అర్జునుని అహంకారము విడిపోయెను. వినయాన్వితుడై భక్తితో సాష్టాంగ వందనము చేశాడు.
ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించిన గురువుగారి చరణార్విందాలకి క్షమించండి. ఆ జన్మ అంతా నేను రుణపడి ఉంటాను. ఎంతో అజ్ఞానిది, నాకు అసలు ఏం తెలియదు. అలాంటిది వారి చరణార్విందాల దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఈ చిన్న జ్ఞానాన్ని విద్యగారి ప్రోత్సాహంతో గురుభ్యో నమః గురుకులంలో నేను సమర్పించే అదృష్ట భాగ్యాన్ని నాకు కల్పించినందుకు నేను సదా గురువు గారి చరణార్విందాలకి రుణపడి ఉంటాను.
ఈ అనుభూతిని ఇలాగే ఉంచేయాలి, దీని గురించి ఎక్కువ చెప్పడం కూడా నా వల్ల అయితే కాదు. శ్రీలక్ష్మి నా చిన్నాటి స్నేహితురాలు, 5 ఏళ్ల నుంచి మేము ఇద్దరం కలిసి పెరిగాము. విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, ఈ రెండు ఈ చాలా చాలా మనసుకు హత్తుకునేవి. తర్వాత నిత్య పారాయణం చేయాల్సిన యోగాలు, అధ్యాయాలు అని గురువుగారు చెప్పి చెప్పి చెప్పి, హూ ఎల్స్ కెన్ టాక్ బెటర్ దెన్ శ్రీలక్ష్మి అనిపించింది, అడగడం జరిగింది. అండ్ మోడరేటింగ్ కూడా మీ ఇద్దరం తోడుదొంగలు, సో కలిసి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఎందుకు చేస్తున్నాము అంటే, నెక్స్ట్ మంత్ 25 ఏప్రిల్ గురుగారిది మన గీతా మహాయజ్ఞానికి అందరూ పాల్గొనాలని మా ప్రార్థన, విన్నపం. ఈ 11వ అధ్యాయం నెక్స్ట్ సెమిస్టర్లో నేర్పించడం జరుగుతుంది. ఇప్పటికి ఫస్ట్ సెమిస్టర్లో 105 మంది స్టూడెంట్స్ నేర్చుకుని ఉన్నారు. మిగతా 5 చాప్టర్స్ గురుగారి అనౌన్స్ చేశారు, బట్ 11వ చాప్టర్ వారు ఇచ్చారు వారి మాకు నేర్పించాల్సిన సిలబస్లో. చివరి వక్తగా సుధాకర్ మల్లంపల్లి గారిని ఆహ్వానిస్తూ, వారు సంస్కృత వీడియోస్ వారును రాధిక కలిసి చేశారు, వెనకాల శారదా, తర్వాత మన అందరిలోకి చిన్నవాడు తాను ఇచ్చిన సంస్కృత పాఠాలని, తేజస్ ఇచ్చిన పాఠాలని వీరు ఎంతో చేశారు. ప్రతి ఏడాది పుష్య చేసే మురళిలో వారు దృశ్య విభాగం కింద వారు తీసుకుని పంపిస్తూ ఉండేవారు ఫోటోలు. ఈ మధ్య కొంచెం క్వైట్ అయిపోయారు, మళ్ళీ ఇన్స్పైర్ అయిపోయారు పుష్ వర్క్ తో. మళ్ళీ వారు మళ్ళీ నెక్స్ట్ మురళికి టకా టకా ఫోటోలు పంపిస్తారు. నాస్తో విశ్వరూప సందర్శన యోగం 36వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు వారు మాట్లాడి ఈ మురళిని నాకు గురుగారికి అవకాశాన్ని మీరు అందరూ వస్తున్నారు. తర్వాత శ్రీలక్ష్మితో ఈ మురళి అందరూ 25వ ఏప్రిల్ తప్పకుండా రావాలని కోరుతూ అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహుష్య తను రజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్తించ ససిద్ధ సంగాః. సుధాకర్ గారు
నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీలక్ష్మి గారు అంత అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆ స్టాండర్డ్ వచనం కేశవస్య అన్న ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనంతమైన విశ్వరూపాన్ని చూస్తూ ఒక పరిమితం అపరిమితాన్ని చూడడం వల్ల వచ్చే భయంతో వణుకుతూ అర్జునుడు పలికిన స్తోత్రం ఒక రక్షా కవచం వంటిదని గురువుగారు ఇక్కడ ఉపదేశించారు. స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్య జగత్పృహ్యత్ అనురజ్యేత రక్షాంసి భీతాన్ని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగ. అర్జునుడు ఆ భగవంతుని విశ్వరూపం చూడగానే కలిగిన అనుభూతిని అంతా ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఈ శ్లోకాన్ని మనం ఆ భగవంతుని అనుభూతిలోకి తెచ్చుకుని కొలిచే శ్లోకం. దీన్ని పారాయణ చేస్తే ఎటువంటి భయాలైనా తొలగిపోతాయి. దీన్ని రక్షోగ్న మంత్రం అంటారు. మనలో ఉన్న అతిథి శక్తిని నాశనం చేసే గొప్ప మంత్రం ఈ శ్లోకం. సర్వేంద్రియాలకు నాదుడైన ఓ ఋషికేశ, ఓ పరమాత్మ, నిన్ను బాగా కీర్తించడం చేత ఈ జగత్తంతా ఆనందిస్తోంది అని అర్థం. శ్రీరుద్ర నమ్మకంలో కూడా ఇదే చెప్పబడిందని గురువు గారు ఇక్కడ గుర్తు చేశారు. శివేన వచసాచ్చ గిరిసాచ్చ వదామసి యదాన సర్వమిజ్జగద యక్ష్మగం సుమన అసత్. అంటే ఓ స్వామి, శివమయమైన నీ నామాన్ని మేము అంటున్నాము, అందువల్ల ఈ సర్వ జగత్తు ఏ రకమైన పీడలు వేదనలు లేకుండా అర్థం. ఇదే అర్థం ఈ శ్లోకంలో కూడా చెప్పబడింది. తవ ప్రకీర్త్య జగత్పృహ్యతి అంటే నిన్ను కీర్తించడం వల్ల జగత్తంతా ఆనందిస్తోందని అర్థం. వేరుకు నీరు పోస్తే చెట్టంతా ఎదిగినట్టే ఆ భగవంతుని ఆనందింపజేస్తే ఈ జగత్తంతా ఆనందిస్తుంది. ఇలా ఆ భగవంతుని స్తోత్రం చేయడం వల్ల తన చుట్టూ ఉన్న ఈ లోకం శాంతంగా ఏ వేదంలో లేకుండా పరస్పర సామరస్యంతో ఉంటాయి. ఎటువంటి శత్రుభయం లేకుండా ఉంటాయి. అలాగే ఏవైనా ఆసురి శక్తులు ఉంటే అవి అన్ని అనిదిక్కులకి పారిపోతాయి. అలాగే సిద్ధసంగులు అందరూ ఆ భగవంతుని పూజిస్తున్నారు అంటున్నాడు అర్జునుడు. సిద్ధసంగులైన వారు నీకు నమస్కరిస్తారు అని చెప్తూ నీలాంటి వారిని చూసి నీ మహిమ తెలిసి ఎవరు నిన్ను నమస్కరించకుండా ఉండగలరు? ఎలాంటి వారైనా సరే నిన్ను నమస్కరించవలసిందే అంటున్నాడు అర్జునుడు. ఇంతవరకు అర్జునుడు కృష్ణుడు ఒక భగవంతుడు, దేవుడు అన్న నమ్మకంతో ఆ భావం తెచ్చుకుని నమస్కరించేవాడు. కానీ ఇప్పుడు సాక్షాత్ ఆ భగవంతుని విశ్వరూపాన్ని సందర్శించి ఆ జగత్ వ్యాపకత్వాన్ని అనుభవించి ఆ అనుభూతితో నమస్కరిస్తున్నాడు. ఇంతకు ముందు నమస్కారం ఆ స్వామిని తెలుసుకోవడానికి చేసిన నమస్కారం. మరి ఇప్పటి నమస్కారం ఆ స్వామి గురించి అంతా తెలిసి పరవశించి ఆనందంతో ఉద్వేగంతో చేసిన నమస్కారం. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. శ్రీకృష్ణ, ఓ కృష్ణ, ఆ బ్రహ్మనే సృష్టించిన వాడు నువ్వు. అనంత దేవతలకే ప్రభువైన వాడా. ఈ జగత్తంతా నివాస స్థానమైన వాడా. ఈ జగత్ అంతటికి నివాసస్థానమైన వాడా. వ్యక్తమైన ఈ జగత్తుకు అవ్యక్తమైన ఈ ప్రకృతికే కూడా పరుడవైనట్టు వాడు నువ్వు అని ప్రార్థిస్తున్నాడు. త్వయాతతం విశ్వం అనంతరూప అంటే ఈ అనంత, ఓ అనంతరూప, ఈ విశ్వమంతా నీ చేతనే వ్యాప్తి చెందిబడి ఉంది. అంటూ ఓ కృష్ణ, నీవు ఆదిదేవుడువు, పురాతనుడువు, ఈ జగత్ అంతటికి ఆశ్రమమైన వాడువు అని కొలుస్తున్నాడు. అలాగే వేత్తాసి వేద్యంచ పరంచధామ అంటే నువ్వే తెలుసుకునేవాడవు నువ్వే తెలియబడేవాడు నువ్వే అనే జీవ బ్రహ్మైక్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడుతోంది. తర్వాత రెండు శ్లోకాల్లో మొత్తం నిద్ర నమ్మకం అంతా చెప్పబడిందని గురువు గారు ఇక్కడ మనకి ప్రస్తావించారు. ఆ భగవంతుని ఎలా నమస్కరించాలి అన్నది ఇక్కడ చెప్పబడింది. ఓ కృష్ణ, నీవే వాయుదేవుడు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, బ్రహ్మవు, ఆ బ్రహ్మదేవుడినే సృష్టించిన పితామహుడు. అటువంటి నీకు వేల వేల అనంత నమస్కారాలు అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ సర్వ అనే పదం వాడడం జరిగింది. సర్వ అంటే విష్ణునామాల్లో ఒకటి. ఆ స్వామి సర్వుడు, సమస్తము ఆయనే అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఓ అనంతమైన సామర్థ్యం కలవాడా, నీ ముందు నుండి అన్ని అంతరానికి నమస్కారం అంటున్నాడు. ఆ కృష్ణ భగవాన్ సర్వత్రా ఉన్నవాడు, సర్వకాలని జీవుల్ని లోకాలని రక్షిస్తూ దర్శిస్తున్న స్వామి ఆయన. అటువంటి సర్వసాక్షి అయిన ఈశ్వరునికి నమస్కారం. ఇదే నమస్కార యజ్ఞం, ఆత్మయజ్ఞం. మన ఆత్మభావం దేని మీద పెట్టుకున్నామో దాన్ని త్యాగం చేయడమే ఆత్మయజ్ఞం. మనలో ఉన్న అహంకారాన్ని ఈశ్వరార్పణ చేయడమే నమస్కారం. ఇంకా అర్జునుడు, ఓ స్వామి నువ్వు అనంతమైన వీరుడు, అమిత పరాక్రమవంతుడు, నీ ముందు నా ప్రతాపం ఎంత అని వినయంగా ప్రార్థిస్తున్నాడు. మన దృష్టిని సూక్ష్మం చేసి భగవంతుని చూడడం చేతకాకపోతే స్థూలంలో విస్తరించడం చేతనయ్యి ఆ స్థూలం అంతా ఆ భగవంతుడే అని తెలిసాక ఈ అనంతమైన దానితో దానిలో నేనంత అన్న వినయభావం మనకు కలుగుతుంది. అప్పుడే మనం సూక్ష్మలో అవగలం. సర్వ జగత్తుకి బలం ఆయనే, ఆ బలం నాలోనూ ఉంది అన్న భావం కలగడానికి విశ్వరూప సందర్శన యోగం చాలా బాగా ఉపయోగిస్తుంది. అంతటి అద్భుతమైన విశ్వరూపం చూసి ఈ విశ్వమంతా తానే అయిన ఆ భగవంతుడు తన యొక్క యోగమాయతో తనని తాను తగ్గించుకుని ఒదిగి మనకి దర్శనమిస్తున్నాడని గ్రహించి అర్జునుడు ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తున్న అనుభూతిని అనుభవిస్తూ పరవశిస్తూ ఉద్వేగంతో కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న అపరిమితమైన ఈ మహాత్మను నేను ఈ నా పరిధిలో చూసి ఒక మామూలు మనిషి వలె సంబోధించాను. సర్వ దేవతల చేత, సప్త ఋషుల చేత, సిద్ధ సమూహముల చేత నమస్కరించబడే ఓ కృష్ణ, నీ మహిమ తెలియక ఏమరపాటున ప్రేమతో మిత్రవాత్సల్యంతో ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ, ఓ బావా అంటూ చనువుగా పొరపాటున అనేక రకాలుగా నిన్ను సంబోధించి ఉంటాను. అంతేకాదు స్వామి, నీతో చనువుగా అనేక సందర్భాల్లో విహార సయ్యాసన భోజనాది సమయాల్లో మనమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నీతో పరిహాసాలాడి పరాచకాలాడి ఏదేవో అపరాధాలు చేసి ఉంటా, ఏ అపరాధాలు చేశానో, ఏ దోషాలు చేశానో స్వామి, నా అపరాధాలన్నీ క్షమించు అంటూ ప్రార్థిస్తున్నాడు. ఓ కృష్ణ, ఈ లోకాలన్నిటికీ తండ్రివు నువ్వు, నీవే పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. నిన్ను మించిన వారు కానీ నీతో సమానమైన వారు కానీ ఎవరూ లేరు. ఓ ప్రభు, నీకు నా శరీరము వంచి నీ పాదముల కడ నిలిపి సాష్టాంగ ప్రణమిల్లుతున్నాను అంటున్నాడు. ఇక్కడ పితేవ పుత్రాన్ ప్రతినో జుషస్వ అన్న వేదమంత్రాలు పొందుపరిచి ఉన్నాయి. తండ్రి తనయుని క్షమించినట్టు, స్నేహితుడి స్నేహితుడిని క్షమించినట్టు, ప్రియుడు ప్రియురాలని క్షమించినట్టు నా అపరాధాలన్నీ క్షమించు అని అర్జునుడు కృష్ణుని ప్రార్థిస్తున్నాడు. ఓ కృష్ణ, ఇప్పుడు నేను చూసిన నీ విశ్వరూపము మునుపు ఎన్నడో చూసి ఉండలేదు. ఈ రూపాన్ని చూస్తుంటే నాకు అత్యంత ఆనందంతో కూడిన హర్షం కలిగింది. అలాగే ఆనందంతో పాటు భయం కూడా కలుగుతోంది. ఆ భయంతో నా మనసు కలవరపడుతోంది అని చెప్తున్నాడు. అసలు ఆ భయానికి కారణం అర్జునుడు తన పరిమిత భావం నుంచి ఇంకా బయటపడలేదన్నమాట. ఆ జీవభావం పోయేంత వరకు భయం ఉంటూనే ఉంటుంది. సర్వం వాసుదేవమయం అన్న భావన కలిగిన జ్ఞానభక్తులకు ఆ భయాలు ఉండవు. అలా ఆ స్వామి అపరితత్వాన్ని చూడగానే తన పరిమితత్వం వల్ల కలిగిన భయంతో, ఓ కృష్ణ, నా మనసు భయంతో అల్లకల్లాలం అవుతోంది, అందువల్ల నీ పూర్వరూపంలో తిరిగి నాకు దర్శనమిచ్చి కన్నించు అంటూ వేడుకుంటున్నాడు అర్జునుడు. విశ్వమూర్తమైన అనంత బాహువులతో ఉన్న ఓ స్వామి, నువ్వు నాకు పూర్వరూపంలో అంటే చతుర్భుజాములతో, అలాగే నీ కిరీటం శిరసను ధరించి, శంఖము చక్రము గదా పద్మములను నాలుగు చేతులతో ధరించి ఉన్న ఆ రూపాన్ని చూడగలుగుతున్నానని ప్రార్థించాడు. ఆ నారాయణుడు విరాట్ రూపుడుగా అనంతుడు, కానీ ఆ అనంతంలో ఉన్న ఆ స్వామి నాలుగు దిక్కుల్లో ఇమిడి ఉన్న మనకి నాలుగు భుజములతో దర్శనమిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని చతుర్భుజైన సహస్రబాహు అని పిలుస్తున్నాం. అలా ప్రార్థిస్తున్న అర్జునుడిపై దయతో స్వామి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకునే ముందు ఇలా అంటున్నాడు. ఓ అర్జున, నీ పట్ల నాకు కలిగిన అమిత ప్రసన్న భావం వల్ల నీకు నాకు ఈ విరాట రూపాన్ని నా యోగమాయతో చూపించాను. ఈ విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నాను. వ్యాపకత్వము నియంత్రణ రెండూ కలిగిన నేను ఈ విశ్వం అంతటినీ ఒకే చోట నీకు చూపించాను. ఇప్పుడు నీకు దర్శనమిచ్చిన ఈ రూపం ఇంతకు ముందు ఎవరికీ చూపించాను. పూర్వం యశోద, అక్రూరుడు, ఆ తర్వాత కౌరవ సభలో కొంతమంది కౌరవులకు వివిధ సందర్భాల్లో నేను చూపించిన విశ్వరూపం వేరు. ఇప్పుడు నీకు చూపించిన ఈ రూపం వేరు. ఇక్కడ స్వామి అర్జునుడికి కాలస్వరూపాన్ని చూపించాడు. అసలు విశ్వరూపం అర్జునుడికి కృష్ణుడు చూపించాడా లేక అర్జునుడే చూశాడా? అసలు అది కృష్ణుడు అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకుని చూపించిన రూపమా లేక అది అలాగే ఉందా? ఈ ప్రశ్న మనకు రావచ్చు. ఈ విశ్వరూపం స్వామి అప్పటికప్పుడు తెచ్చుకుని తలచుకుని చూపించింది కాదు, అది అలా ఉన్నదే. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం మొత్తం విశ్వరూపుడై సర్వసాక్షిగా అన్నిటినీ గమనిస్తూ తిరిగాడు. కానీ చూడవలసిన వారు చూడవలసిన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో వారి దృష్టి మరల్చి వారిపై ఉన్న మాయను తొలగించి తన రూపు చూసేట్లు చేయగలిగాడు. అదే విశ్వరూప సందర్శనలో ఉన్న రహస్యం. విశ్వరూపం అనేది స్వామికి సహజం, అది అఖండం అవిచ్ఛిన్నం. ఆ అఖండ జ్ఞానమే విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వంలో అన్నింటినీ ఒకటి ఒకటి అంటూ విడివిడిగా చూడడం వదిలి అంతా ఒకటే అఖండం అని ఆ విడివిడిగా ఉన్నవన్నీ ఆ ఏకత్వానికి ఆ పరమాత్మకి ఆధారం చేసుకుని ఉన్న విభూతులే అన్న ఎరుక కలగడమే విశ్వరూప సందర్శన యోగం. ఇంకా ఆ తర్వాత శ్లోకంలో స్వామి అర్జునుడితో ఇలా అంటున్నాడు, ఓ అర్జున, వేదములు అధ్యయనం చేయడం వల్ల కానీ యజ్ఞాలు చేయడం వల్ల కానీ దానము తపస్సు తదితర పుణ్యకార్యాలు చేయడం వల్ల కానీ నా రూపాన్ని ఈ లోకంలో ఎవరు చూడలేరు. ఇది నువ్వు తప్ప ఇంతవరకు ఎవరు చూడలేదు కూడా. దీనికి అర్థం అవన్నీ పనికిరావని కాదు, భగవంతుడు సర్వమయుడు అన్న ఎరుక స్పృహ కలగాలంటే ఈ కర్మకలాపాల వల్ల జరగదు. అవి భగవంతుడి పట్ల చిత్తశుద్ధిని కలిగిస్తాయి తప్ప నేరుగా ఆయన దర్శనం కలిగించవు. ఆ భగవంతుని మీద భక్తి కలిగి ఆయనకి ఈ జీవ అర్పణ అయ్యేంత వరకే ఈ కర్మలు పనికొస్తాయి. ఈ విశ్వంలో ఉన్నదంతా నేనే కనుక ఈ రూపం చూసి భయపడకు, ఎటువంటి వ్యధ పడకు, సమ్మోహితుడు కాకు. నీకు నా ప్రసన్న రూపం చూపిస్తున్నాను అంటూ చతుర్భుజములతో శంఖచక్ర గదా పద్మములతో విరసిల్లుతున్న ఆయన రూపాన్ని చూపించాడు. ఆ రూపాన్ని చూడగానే అర్జునుడు కుదుటపడి, స్వామి, ఈ రూపం చూడగానే నాకు ప్రసన్నత కలిగింది అంటున్నాడు. అప్పుడు స్వామి అర్జునుడితో, ఓ అర్జున, నీకు నేను ఇచ్చిన ఈ అవకాశము దర్శనము ఈ రూపము దేవతలకు సైతం సాధ్యపడలేదు చూడడానికి. నువ్వు చూసిన ఈ రూపాన్ని దర్శించడానికి వేద పఠనాలు కానీ తపశ్చర్యలు కానీ దానములు కానీ యజ్ఞములు కానీ వాటి వల్ల దర్శనం సఖ్యం కాదు. ఓ అర్జున, ఈ రూపం చూడాలంటే అనన్య భక్తి ఒక్కటే దాని సాధ్యం, దానివల్ల మాత్రమే సాధ్యం. నేను కేవలం నిరంతర చింతన కలిగిన అనన్య భక్తికి మాత్రమే లొంగిపోతాను. ఆ పరమాత్మ తప్ప ఈ లోకంలో అన్యం లేదు అన్న ఎరుక కలిగి ఉండడమే అనన్య భక్తి. అర్జునుడికి ఆ అనన్య భక్తి ఉండడం వల్లే ఆ స్వామివారి విరాట రూపం దర్శనమైంది. ఇంకా చివరగా స్వామివారు, అర్జున, నన్ను పొందగలిగిన వాడు 5 లక్షణాలు కలిగి ఉండాలి. అవేంటంటే, మత్ కర్మకృత్, నా కోసం కర్మలు చేయవాడు, అంటే ఏ పని చేసినా ఆ భగవతార్పణతో చేయాలి. మత్ పరమం, ఆ స్వామి మీద ధ్యాస మొత్తం ధ్యాస అంతా కలిగి ఉండడం. మత్ భక్త, ప్రీతిపూర్వకంగా ప్రేమగా ఆ స్వామిని ఆశ్రయించడం. సంఘవర్జిత, అంటే దేనిని అంటిపెట్టి ఉండకుండా సంఘం లేకుండా ఉండడం. నిర్వైర్య సర్వభూతేషు, సర్వభూతములందు వైరం లేకుండా ఉండడం. ఈ 5 లక్షణాలు ఉన్నవాడు ఆ భగవంతుని చూడగలడు. శ్రీ గురుబ్రహ్మ సర్వం శ్రీకృష్ణ చరణార్పణమస్తు. స్వస్తి.
నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. అంత విశ్వరూపంలో ఉన్న స్వామిని మన హృదయ గుహంలో ఉన్నాడు అని ఎంతో అద్భుతంగా చెప్పారు సుధాకర్ గారు. అనంత దేవేశ జగన్నివాస, నువ్వే నా తండ్రివి, నువ్వే నా గురువు, నువ్వే నా స్నేహితుడవు, నువ్వే నా సఖుడవు. అంతకన్నా అదృష్టం ఏముంది? అనంతబాహో, వనమాలి, గదీశాంకి, శంకరి, చక్రి, చనందకి అంటూ 4 భుజాలతో ఆ స్వామిని దర్శించుకున్నాము. మరి ఇప్పుడు చివరిగా కంక్లూజను విద్యాగారు మీరు ఏమన్నా మాట్లాడతారా?
ఇదంతా వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ, గురుగారి పాదపద్మాలకి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ విజయవాడలో సమ్మర్ మొదలైంది, నిన్న రాత్రి కరెంటు పోయింది, నాకైతే తెలీదు, చెప్పానన్నమాట మధుకర్ గారికి, సారీ శ్రీలక్ష్మికి చెప్పా, పొద్దున ఉంటుందో లేదో కరెంట్, ఒక ఫేస్ అంతా కరెంటు పోయింది. ఇంటర్నెట్ లేదే ఇది జరగదు. సరే నిన్న తనకి చెప్పానన్నమాట, అవ్వకపోతే యూ టేక్ ఓవర్ అండ్ యూ హ్యాండిల్ ద షో అని, ఎందుకంటే ఫోన్ పనిచేస్తుందా లేదా అని. ఆయనే నడిపించుకున్నాడు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. శ్రీలక్ష్మి శివపదం కీర్తనలు నేర్పిస్తూ తర్వాత ఈ భక్తగా నాకు హెల్ప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ మీరు అందరూ మీ సమయాన్ని ఇక్కడ ఉంచి విశ్వరూప సందర్శనం, విభూతి యోగం, రాజవిద్య, రాజభూష యోగాలు వినడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏప్రిల్ 25 వచ్చే గురుగారి ప్రోగ్రామ్ కి మీరు గురుగారు వస్తారు లైవ్ లో, ఇన్ పర్సన్ కానీ రిమోట్ లోకి వెళ్ళి దానికి కూడా దయచేసి రండి, నేర్చుకోండి. అండ్ అందరికి ఉగాది ప్లవమ నామ ఉగాది శుభాకాంక్షలు, శ్రీరామ జయరామ తర్వాత మన శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ ఒక పండుగలాగా ఉగాది శ్రీరామనవమి తప్పకుండా జరుపుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
వెళ్ళబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఈ విశ్వరూపం దర్శించగల భాగ్యాన్ని, దివ్య దృష్టిని కృష్ణ పరమాత్మ మనందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ మీకు ఒక చిన్న మాట అండి. ఈ మహోన్నతమైన భాగ్యం, అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించిన గురుభ్యోన్మహ గురుకులానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం అండి. ఈ యాంత్రిక జీవనపు ఉరకలు పరుగులతో పిల్లలకు పెద్దలతోనూ, పెద్దలతో పిల్లలతోనూ తీరుబడిగా కూర్చొని మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసే అవకాశం, సమయం కుదరడం లేదు. కానీ వారంలో ఒక్కరోజైనా కొంత సమయం కేటాయించి వారికి మన భారతీయ సంస్కృతి, ధర్మ సంప్రదాయాలను తెలియచేయాలన్నది బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మగారు సంకల్పించారు. గురువుగారి సంకల్పమే తన లక్ష్యంగా, గురువుగారి అనుగ్రహమే ఆలంబనగా, ధర్మో రక్షతి రక్షిత దిశగా ఈశ్వర సంకల్పంతో గురుభ్యో నమః గురుకుల ధర్మ సంస్థాపన జరిగింది. అంటే దీనికి ఇంత పెద్ద మాట కూడా చిన్నదే అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గురువుగారి ప్రియ శిష్యులలో, విద్యార్థిని విద్యార్థులలో, విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, వ్యాపారవేత్తలు, దేశ విదేశాలలో ఉన్న భారతీయ సంతతి తమ వంతు సహాయ సహకారాలను అందించి గురుభ్యో నమః గురుకులమును ఒక మహాసముద్రంగా విస్తరించడానికి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సంస్కృత అభ్యాసం, భగవద్గీత అధ్యయనాలు, శివపద సంకీర్తనాలు, పుస్తకావిష్కరణలు, నిధుల సమీకరణలు, పారాయణాధ్యాయులు అన్నిటిలో కూడా పాల్గొని తమ వంతు సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అకుంఠిత దీక్షతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తాను చేసే పని పట్ల పూర్తి అవగాహన, దీక్ష, అధ్యయం, నిరంతర ఆచరణ, గమనశీలమైన చైతన్యానికి చిహ్నం మన విద్యగారు. అధర్వ వేదంలో వాక్యం ఉందండి, ఆరోహణమాక్రమణం జీవతో జీవతోయనం. లక్ష్యం ఉన్నతంగా ఉండగానే సరిపోదు, ఇప్పుడున్న దానికన్నా ఉన్నతి, ఇప్పుడు చేస్తున్న దానికన్నా విశేష కృషి, ఈ రెండు మనిషికి లక్షణంగా మారితే విజయం తథ్యమన్నారు మన గురువుగారు. ఆత్మ ఔన్నత్యమే మన సంస్కృతికి పరమలక్ష్యం, ధర్మాచరణలో శ్రద్ధ నిరంతర అభివృద్ధి చెందుతూ సాగాలి అన్నారు మన గురువుగారు. పూజ్య గురువుగారి వాక్యాల ద్వారా అడుగడుగున మనలో చైతన్యాన్ని సక్రమంగా, సముచ్చలంగా వినియోగించుకుని ధార్మికతకి మూలం దైవశక్తియే అనే విశ్వాసం కలిగి ధర్మాచరణ లక్ష్యంగా భారతీయ సంస్కృతిని సర్వ సమృద్ధిగా, ఐశ్వర్యవంతంగా రాబోయే తరాలకి అందిస్తున్న మన గురువుగారి లక్ష్యాన్ని మన ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుదాం. పరమాత్మని పాదకమలాలకు భక్తితో ప్రణామాలు. పూజ్య గురువుగారి పాదారవిందములకు శతకోటి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన గురుభ్యో నమః గురుకులానికి, విద్యగారికి నా కృతజ్ఞతలు. సర్వం శ్రీకృష్ణ శరణారవిందార్పణమస్తు. స్వస్తి.